ట్రీటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్ అనే మాస్టర్ జ్వాలకులు గారి పుస్తకం చదువుకుంటున్నాం. దాంట్లో ఇవాళ రెండవ క్లాస్లో కొన్ని విషయాలు చర్చించుకుంటాం. క్రిందటిసారి అసలు ఈ ట్రీటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్లో చెప్పే అంశం ఏంటి, అసలు ముఖ్యమైన అంశం ఏంటంటే సోల్ అన్ఫోల్డ్మెంట్, అంటే మనలో చేతనత్వము అనేది వికసించబడటం, చేతనత్వాన్ని మనం కాంటాక్ట్ చేయడం, అది వికసించబడటం, అది బాగా వ్యాపించడం, ఇవంతా కూడా ఇంట్రడక్టరీ పార్ట్లో తెలుసుకున్నాం. ఇవాళ ఇంకొన్ని విషయాలు, సబ్జెక్ట్ బాగా అర్థం అవడానికి ఇంకొన్ని విషయాలు బాగా తెలియాలి, అవి తెలుసుకుంటూ మనం సబ్జెక్ట్ మ్యాటర్లోకి వెళ్దాం. అదేంటంటే అసలు సోల్ అన్ఫోల్డ్మెంట్ ఎందుకు అనే ప్రశ్న రావాలి ముందు. ఈ పుస్తకం చెప్పేదే సోల్ అన్ఫోల్డ్మెంట్ గురించి. ఈ సోల్ అన్ఫోల్డ్మెంట్ ఎందుకు అంటే, అసలు సోల్ అంటే ఏం చెప్పుకున్నాం, శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, నాకు పుట్టుక లేనప్పటికీ అజోపి సన్ అవ్యయాత్మ, నేను నాశనం లేనివాడినైనప్పటికీ పుట్టుక లేనివాడినైనప్పటికీ భూతానాం ఈశ్వరోపి సన్, నేను భూతాలన్నిటికీ స్వామిని అయినప్పటికీ నా మాయ అనేది ఏదైతే ఉందో దాన్ని నా అధీనంలో ఉంచుకొని, నా ప్రకృతిని నేను అధీనంలో ఉంచుకొని, ఆ ధర్మాన్ని నా అధీనంలో ఉంచుకొని దాని ప్రకారం ఈ సృష్టిని అంతటినీ చేస్తూ ఉంటాను అనే ఒక శ్లోకానికి ఇదంతా ఎక్స్ప్లనేషన్ అని జ్వాలాగుల్ మహర్షి గారు చెప్పారు. అది దాంట్లో ఉన్నది ఏంటంటే భగవంతుడు సృష్టి చేస్తున్నాడు, భగవంతుడు సృష్టి, ఈ రెండింటి మధ్యలో ఈ సృష్టిలో జీవుడు ఒక భాగం. ఆ జీవుడికి మూడు అంశాలు ఉన్నాయి జీవుడిలో, ఒకటేంటి జీవుడు, తర్వాత మనస్సు, తర్వాత పదార్థం అంటే శరీరం. అంటే ఈ జీవుడు శరీరం ఈ రెండింటి కలయిక వల్ల శరీరంలో ఎప్పుడైతే జీవుడు ప్రవేశిస్తున్నాడో అప్పుడే చేతనత్వం అనేది మొదలవుతుంది, అంతవరకు అచేతనంగా ఉంటుంది. అందుకనే పిల్లవాడు పుట్టంగానే కేవలం ఏడుస్తుంది. అలాగే మనం కూడా బాగా గాఢంగా నిద్రపోతుంటే చేతనత్వం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. అలాగే ఒకళ్ళు మృత్యు అని పేరు పెట్టి ఒక స్టేజ్ని పిలిస్తే దాంట్లో చేతనత్వం మొత్తం పక్కకు తప్పుకుంటుంది. ఎందుకంటే ద కాంటాక్ట్ బిట్వీన్ ద బాడీ అండ్ ద స్పిరిట్ ఈస్ కట్ ఆఫ్. అది మనం కొన్ని బేసిక్గా తెలుసుకోవాల్సింది. దాంట్లో ఎలాగైతే ఒక పిల్లవాడు భూమి మీద పడి పడంగానే ఏడుస్తూ అతని చేతనత్వాన్ని వ్యక్తీకరిస్తాడు, ఆ చేతనత్వం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ చేతనత్వం పుట్టుక ఎలాంటిది, ఆ చేతనత్వం వికసించడం అనేది ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. ఆ తెలుసుకోవడంలో భాగంగా అసలు సోల్ అంటే ఏమిటి, ఆ సోల్ చేసే పని ఏమిటి తెలిస్తే తప్ప మనకు సోల్ అన్ఫోల్డ్మెంట్ అనేది ఎందుకు అనేది అర్థం కాదు. ఊరికే సోల్ అన్ఫోల్డ్మెంట్ చేతనత్వ వికాసం చేతనత్వ వికాసం అంటే అసలు అది ఎందుకో తెలిస్తే అప్పుడు దాని బ్యూటీ అర్థం అవుతుంది. అదేంటంటే సోల్ అనేదైతే ఉందో చేతనత్వం, దాన్ని మాత్రమే భగవత్ ప్రణాళిక అనేది ఒకటి ఉందని, దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి కావాల్సిన శక్తి అంతా కూడా క్షేత్రత్వానికే ఉండి, అది ఏం చేస్తుందంటే ఒక ఆ ప్రణాళికలో తన పాత్ర తాను సరిగ్గా చేయటానికి కావాల్సిన క్రియేటివ్ యాక్టివిటీ సోల్కి ఉంటుంది. అటు శరీరానికి ఉండదు, అటు స్పిరిట్కి ఉండదు. స్పిరిట్ ఏం చేయదు, అది ఉండటం వల్ల పనులు అవుతాయి. ఇంట్లో దీపం వెలిగించామనుకోండి, అంటే ఇప్పుడు దీపాలు వెలిగించాం అంతా ట్యూబ్ లైట్లు లేకపోతే రకరకాల లైట్లు అంతే కదా. ఒక లైట్ వెలుగుతూ ఉంటే కొందరు సినిమా చూడవచ్చు, కొందరు పుస్తకాలు చదువుకోవచ్చు, కొందరు సంగీతం వినొచ్చు, కొందరు కబుర్లు చెప్పుకోవచ్చు, కొందరు పేక ఆడుకోవచ్చు, కొందరు క్యారం బోర్డు ఆడుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ ఆ లైట్కి ఏం సంబంధం లేదు. అలాగే సూర్యుడు ఉదయించగానే రకరకాల పనులు చేసుకుంటూ ఉంటారు జనం, దానికి సూర్యుడికి సంబంధం లేదు. కానీ సూర్యుడు ఉంటేనే కానీ పనులు, అలాగే జీవుడు ఉంటేనే తప్ప ఈ శరీరం ద్వారా కొన్ని పనులు జరగవు. ఆ శరీరం ద్వారా జరగాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ జీవుడు ఉండడం వల్ల జరుగుతున్నాయి, కానీ జీవుడు చెయ్యడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సాక్షి అని ఒకడు ఉంటాడు, జీవుడు అని ఒకడు ఉంటాడు. జీవుడు ఏం చేస్తుంటాడంటే ఈ మనస్సు ద్వారా ఇంద్రియాల ద్వారా అనుభవిస్తూ ఉంటాడు. మరి చేసేది ఎవరు అంటే మనలో ఉన్న కోరికలు, మనలో ఉన్న ఆలోచనలు, మనలో ఉన్న అభిప్రాయాలు, మనలో ఉన్న ఆకాంక్షలు, ఇవన్నీ కూడా మనస్సును లాగి ఉంచి మనస్సు చేత పనులు చేయించుకుంటూ ఉంటాయి. అది ఒకటి గుర్తుపెట్టుకుంటే సోల్ అన్ఫోల్డ్మెంట్లో, సోల్ అంటే దానికి ఈ క్రియేటివ్ పర్పస్ ఆఫ్ ద ప్లాన్లో బాగా అర్థం చేసుకొని పార్టిసిపేట్ చేయగలిగే శక్తి సోల్కే ఉంది. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ సోల్ ఈజ్ లవ్. లవ్ అంటే ఇంక్లూజివ్నెస్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇంక్లూజివ్నెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే దానికి ఒక వ్యక్తిని మనం స్వీకరిస్తున్నామంటే, ఇది నేను ఈ మధ్య విన్న డెఫినేషన్, చాలా బాగుంది, మీకు కూడా చెప్తున్నాను. అతనిలోని తప్పు, అతనిలోని ఉప్పు రెండు కలిపి స్వీకరిస్తేనే వాడిని మనం ప్రేమించినట్టు. అంతే తప్ప ఒక వ్యక్తిలోని కొన్ని ఆస్పెక్ట్స్ నచ్చి బాగున్నాడని తీసుకుని, కొన్ని ఆస్పెక్ట్స్ నచ్చలేదని వ్యతిరేకించి చేస్తే అది లవ్ కింద రాదు. అదొక పాక్షికమైన మన ఇష్ట ఇష్టాల మీద ఆధారపడింది తప్ప లవ్ అనిపించుకోదు. అది ఇష్ట ఇష్ట ఇష్టము అయిష్టము, అక్కడ వెంటనే శత్రుత్వం మిత్రుత్వం అలాంటి లక్షణాలు ద్వంద్వాలు వస్తాయి. లవ్ అనే దాంట్లో, ప్రేమ అనే దాంట్లో ద్వంద్వాలు లేవు. ఈ సోల్ అనే చేతనత్వానికి ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే లవ్. ఇట్ ఇంక్లూజివ్స్ ఎవ్రీథింగ్, ఇంక్లూజివ్స్ ఎవ్రీథింగ్ అన్ని దాంట్లో అన్నీ కలిసి ఉంటాయి. ఎందుకు సోల్ అన్నిటినీ కలుపుకోగలదు, దానికి లవ్ అని ఎందుకు పేరు? లవ్ అనే దానికి అర్థం గుర్తుపెట్టుకోండి, అన్నీ కలిపి ఉంచగలిగింది దాన్ని లవ్ అంటారు. ఇదివరకు మనం పంచకోశాలు చెప్పుకున్నప్పుడు ఆత్మ అనే ఒక పదం వాడినప్పుడు, ఆత్మ అంటే అర్థం ఏంటంటే మనస్సుని, ప్రాణాన్ని, శరీరాన్ని, జీవుణ్ణి అన్నీ కలిపి ఉంచే ఒక దివ్య శక్తి అది. అందుకని ఆత్మకి లవ్, గాడ్ ఈజ్ లవ్ అంటే. అలాగే ఈ సృష్టి మొత్తం, అక్కడ ఒక కుజుడు ఉన్నాడు, ఇక్కడ ఒక చంద్రుడు ఉన్నాడు, అక్కడ బుధుడు ఉన్నాడు, అక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇంకా శని ఉన్నాడు, యురేనస్ ఉన్నాడు, నెప్ట్యూన్ ఉన్నాడు, ప్లూటో ఉన్నాడు, సరే ఇంకా పాలపుంతలు ఉన్నాయి, సప్త ఋషులు ఉన్నారు, ఇలా ఎక్కడెక్కడో దూరం దూరంగా ఉన్నాయి. కానీ ఇవన్నిటినీ కలిపి ఉంచేది ఏవి అని ఎప్పుడన్నా మనం ప్రశ్నేసుకున్నామా? దూరంగా ఎక్కడో చంద్రుడు కనిపిస్తాడు, ఆ పక్కన ఇంకెక్కడో నక్షత్రాలు కనిపిస్తాడు, ఆ పొద్దున్న లేవగానే సూర్యుడు కనిపిస్తాడు. కానీ వాళ్ళందరూ విడివిడిగా ఉన్నారా, లేదా ఒక దాంట్లో ఉన్నారా? ఒక దాంట్లో ఉన్నారు. ఏ దాంట్లో అంటే భగవంతుడి యొక్క చేతనత్వంలో ఉన్నారు. అందుకనే విశ్వరూపంలో సూర్యుడు ఒక కన్ను, చంద్రుడు ఒక కన్ను, అగ్ని మూడో కన్ను, ఇలాగ మనం భగవంతుడి గురించి మూడు నేత్రాలు కలవాడు, ఆయనలోనే సమస్త దేవతలు ఉన్నారు, ఆయనలోనే సమస్త గ్రహాలు ఉన్నాయి, ఆయనలోనే విశ్వం అంతా ఉంది. విశ్వం విష్ణు వషత్కారు భూత భవ్య భగవత్ ప్రభు భూతకృత్ భూత భుద్భావ భూతాత్మ భూత భావన భూతాత్మ ఆయన భూత భావన. ఈ భూతాలన్నింటినీ ఆయనే భావన చేస్తాడు. అందుకే అందరూ భగవంతుల్లోనే ఉన్నారు, అందరూ భగవంతుడిలోనే ప్రతిష్ఠించబడి ఉన్నారు. ఈ భగవంతుడిలో నేను ప్రతిష్ఠించబడి ఉన్నాను అని రోజు ఎవరన్నా ధ్యానం చేసుకుంటే వాళ్ళకి దేనికి లోటు ఉండదు అని మహాత్ములు చెప్తున్నారు. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే భగవంతుడి చేతనత్వంలో మనందరం ప్రతిష్ఠితులమై ఉన్నాము, కాబట్టి మన చేతనత్వం కూడా భగవంతుడి చేతనత్వంలో ఒక భాగము. ఆ భగవంతుడి చేతనత్వం ప్రేమ కనుక మన చేతనత్వం కూడా ప్రేమయే, అంతకంటే వేరే కాదు. ఈ ఎవరికైతే ఈ ప్రేమ ఉందో, ఎవరైతే అందరినీ ఒకేలాగా చూడగలరో, ప్రేమ ఉంటేనే అందరినీ ఒకేలాగా చూసే దృష్టి ఉంటుంది. అది లేదనుకోండి, వీళ్ళు ఫారినర్స్, వీళ్ళు ఇండియన్స్, వీళ్ళు తెలుగు వాళ్ళు, వీళ్ళు తమిళియన్స్, వీళ్ళు చైనా వాళ్ళు, వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, అదే వీడు నా శిష్యుడు, వీడు నా శిష్యుడు కాదు, ఇలాగ డిఫరెన్సెస్ చూడకుండా ఒకే విశ్వం, ఒకే భాష, ఒకే ధర్మం అని ఏదైతే గురుదేవులు గట్టిగా చెప్పారో ఆ స్థితి లవ్ అనేది ఉన్నవాళ్ళకి మాత్రమే వస్తుంది. లవ్ అంటేనే చేతనత్వం అని గుర్తుపెట్టుకోండి. లవ్ అంటే తెలుగులో ఉండే ప్రేమని కాదు, మనకు సినిమాల్లో చూపించిన ప్రేమ కాదు. అది మోస్ట్ డిస్టార్టెడ్ వర్షన్ అన్నమాట. మనం పుస్తకాల్లో చదివేది కానీ అలాంటివన్నీ ఏ భాగవతంలోనో, రామాయణంలో, భారతంలో, ఇంకా మనకు ఉపనిషత్తుల్లోనో, లేకపోతే మహాత్ముల చరిత్రల్లోనో కనిపించేది ఏదైతే ఉందో అది ప్రేమ. అంటే గురుదేవుల చరిత్రలో చూడండి, ఆ క్రూర మృగాలు అన్నీ వస్తూ ఉంటే దాన్ని చాలా నేను మిత్రభావాన్ని వ్యక్తం చేస్తూ వాటికి పక్కనే దారి వదిలి నుంచున్నాను. అవి నన్ను ఏం చేయకుండా పక్కనే చెడిపోయాయి. వాటికి నేను ప్రేమ, మిత్రత్వానికి ఇంకో పేరు, లేకపోతే ప్రేమకి ఇంకో పేరు మిత్రత్వం. ప్రేమ ఉంటే వాడికి ఉన్న లోపాలు ఏమి మనకు కనిపించవు, మిత్రత్వం ఉంటే వాళ్ళలో ఉన్న లోపాలు కనిపించవు. అలాగే మిత్రత్వం ఎక్కడెక్కడ ఉందో వాళ్ళందరూ మైత్రేయ మహర్షి సంఘంలో సభ్యులన్నమాట. మైత్రేయ మహర్షితో కాంటాక్ట్ రావాలి మాకు. ఇప్పుడు శైలజ గారు ఉన్నారు, మైత్రేయ మహర్షి ఫోటో పెట్టారు. మైత్రేయ మహర్షితో మనకు సంబంధం కావాలంటే మనం గాయత్రి మంత్ర అధిష్టాత ఎవరు, గాయత్రి దత్తాత్రేయుడు. అలాగే గాయత్రి మంత్ర దర్శనం చేసిన వాళ్ళు ఎవరు, ఇదివరకు విశ్వామిత్రుడు, ఇప్పుడు గురువు గారు. ఆ విశ్వామిత్రత ఏదైతే ఉందో అది వస్తే మనకు మనం విశ్వామిత్రుడు లాగా అయ్యి అందరినీ, విశ్వంతరినీ మిత్రుడిగా చూస్తూ, విశ్వంలో ఉన్న ప్రతిదాన్ని మిత్రుడిగా చూస్తూ మనం మైత్రేయ సంఘంలో సభ్యులు కావచ్చు. అది ఒకటి గుర్తుపెట్టుకుంటే సోల్ డెవలప్మెంట్ ఎందుకు అర్థమవుతుంది. సోల్ డెవలప్మెంట్ అంటే మనలో అందరినీ కలుపుకోగలిగిన తత్వం ఉండాలి. దాన్ని ఇంగ్లీష్లో లవ్ అంటారు. అది ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నిజమైన జ్ఞానము ఇచ్చే ఒక కండిషన్ అన్నమాట. అది మనలో ఆ ప్రేమ ఉంటే తప్ప అందరినీ ఇంక్లూజివ్గా చూసి, అందరినీ కలుపుకొని వెళ్ళి, అందరితో ఈక్వల్గా డీల్ చేయగలిగిన మానసిక స్థితి ఉండటం అనేది ప్రేమ అని చెప్పబడుతుంటే, అలాంటి ఉన్నవాళ్ళకి, అలాంటి యాటిట్యూడ్ ఉన్నవాళ్ళకి నిజమైన జ్ఞానం ఇస్తారు గురువులు. ఏమండి మేము ఎప్పుడో తిరుగుతూనే ఉన్నాం అని చెప్పడం, ఎప్పుడు మాట్లాడకుండా ఏవో కాస్త సరదాగా సినిమా కబుర్లు చెప్తాడు, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తాడు, లేకపోతే అసలు మాట్లాడు, ఇలా అనేవాళ్ళు కొందరు ఉన్నారు. మరి మాస్టర్ వాళ్ళందరికీ చెప్తారు మాకు చెప్పరే అని ఎవరన్నా అంటే అది మాస్టర్ లోపం కాదు. మనలో వీళ్ళు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు మా గ్రూపు, వీళ్ళు మా గ్రూపు ఇలా అనుకునే వాళ్ళకి ఆయన అందరికంటే పెద్ద గ్రూపు ఆయనది. ఎందుకంటే ఆయన ఇలాంటివి ఉన్నవాళ్ళ సంగతులు ఆయనకు తెలుసు కాబట్టి. నిజమైన ట్రస్టెడ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇది నిజంగా వీళ్ళకి చెప్తే ఉపయోగం అనేది కాకుండా, పొట్టు ఉంటుంది చూసారా, గింజ పొట్టు, అలాగ పొట్టు ఒకళ్ళకి గింజ ఒకళ్ళకి ఇవ్వరు. కానీ అది మనం అక్కడికి వెళ్ళి గింజ ఎరుకునే బదులు పొట్టు ఎరుకొచ్చుకుంటాం. ఎందుకంటే మనలో ప్రేమతత్వం లోపించింది కాబట్టి. ఆ ప్రేమ ఉన్నవాళ్ళకి నిజమైన జ్ఞానం ఇస్తారు. ఈ నిజమైన జ్ఞానం కూడా ఎలా ఇస్తారు, చాలా చిత్రంగా ఉంటుంది, సింబల్స్ ద్వారా ఇస్తారు. సపోజ్ ఒక ట్రయాంగిల్ ఇచ్చారు, ట్రయాంగిల్ రోజు చూస్తూ కూర్చో అన్నారనుకోండి, ట్రయాంగిల్ రోజు చూస్తూ కూర్చుంటే నాకేమొస్తుందండి అనకూడదు. ట్రయాంగిల్స్ ఇవన్నీ సింబల్స్ అన్నమాట. ఒక స్క్వేర్, ఒక ట్రయాంగిల్, ఒక సర్కిల్, ఒక పాయింట్, ఒక లైన్, ఒక హెక్సాగన్, ఒక పెంటాగన్, లేదా ఒక 12 దళాలు ఉన్నది, ఇలాగ రకరకాలు ఎన్నో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు సింబల్స్. దాని ద్వారా మనకు జ్ఞానం అందించబడుతుంది. ఇప్పుడు మహాకాల చక్రవర్తి యంత్రం తీసుకున్నాం, ఒక చుక్క ఉంది బిందువు, దాని తర్వాత ఒక త్రికోణం ఉంది, దాని తర్వాత చతుర్దశ, దాని తర్వాత సర్వరోగహర చక్రం ఉంది, 8 దళాలు ఉంటాయి, దాని తర్వాత అంతర్దశ బహిర్దశ, తర్వాత 12 దళాలు ఉంటాయి, తర్వాత 16 దళాలు ఉంటాయి, ఆ తర్వాత చివరిగా భూపురం వస్తుంది. ఇవన్నీ కూడా సింబల్స్. సింబల్ ద్వారా, సింబల్స్ ఎందుకు ఇస్తారు అంటే చేతనత్వం వాటి ద్వారా వికసనం చెందుతుంది. చేతనత్వం సింబల్స్ని చూడటం వల్ల వికసిస్తుంది. ఒక్కొక్క సింబల్ మన చేతనత్వాన్ని ఒక్కొక్క డైరెక్షన్లో వికసింపజేస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. చెప్పమ్మా. అదా సరే, నువ్వు ఆపేసి మళ్ళీ చేద్దాం అక్కడికి. మళ్ళీ చేస్తా. ఏంటి ఎలాగ డిస్కనెక్ట్ అయిపోయింది? ఓకే, కనెక్ట్ అయ్యాం కదా.
ఇప్పుడు వాయిస్ కూడా మీకు బాగుంది లౌడ్.
అందుకని
వినిపిస్తుందా నీకు? ఒక్క నిమిషం అంకుల్, ఇంకా అందరూ సెట్ రావాలి ఇంకా గ్రూప్ లో.
అవును, ఇందాక సోల్ ఈజ్ సోల్ క్వాలిటీ లవ్ అంతవరకు వినిపించిందా? ఫోన్లో మళ్ళీ అదే చెప్తాను. ఎలా కట్ అయిపోయింది నాకు తెలియదు, నేను ముట్టుకోలేదు. అందరు వచ్చేసారమ్మా? హలో, ఇప్పుడు సోల్ క్వాలిటీ అనేది లవ్ అని చెప్పారు. ఈ లవ్ ఏదైతే ఉందో, ఆల్ ఇంక్లూజివ్నెస్ ఆఫ్ ఒక యాటిట్యూడ్, అది ఎవ్రీథింగ్, అదే ఆల్ ఇంక్లూజివ్నెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే యాటిట్యూడ్ ఎవరికి ఉందో వాళ్ళని మాత్రమే గురువులు నమ్ముతారు. అలాగా వాళ్ళని, వాళ్ళ యొక్క ప్రేమతత్వాన్ని చూసి సరైన జ్ఞానం ఏదైతే ఉందో, అసలైన జ్ఞానం నిజమైనది, అది వాళ్ళకి హింట్గా ఇస్తారు, డైరెక్ట్గా చెప్పరు. డైరెక్ట్గా చెప్పరు ఎందుకంటే అదొక సూత్రం, అది అంతే, దాన్ని అందరూ అలాగే పాటిస్తారు. ఎలా చెప్తారంటే సింబల్స్గా చెప్తారు. ఒక బిందువుగా, ఒక ట్రయాంగిల్గా, ఒక స్క్వేర్గా, ఒక పెంటాగన్గా, లేదా ఒక హెక్సాగన్గా, లేదా ఒక 12 పెటల్డ్ లోటస్గా, ఇలా రకరకాలుగా చెప్పడం జరుగుతుంది. అవన్నీ మనం మహాకాల చక్రవర్తి యంత్రంలో చూసాం. ఇది ఈ సింబల్స్ ఇవన్నీ ఎందుకంటే ఫార్ములాస్ కొన్ని ఉంటాయి. సపోజ్ ఈజ్గా టెంసీస్ అదొక ఫార్ములా, ఆ ఫార్ములా చెప్పాడు తప్ప దాని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పలేదు. ఆ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తయారు చేసుకుని ఒకడు అణుబాంబు తయారు చేశాడు, ఇంకొకడు దాంట్లోంచి ఎలక్ట్రిసిటీ వచ్చేట్టు చేసుకున్నాడు. ఇలాగా అదే ఫార్ములాతోటి ఒకడు నాశనం చేశాడు, అదే ఫార్ములాతోటి ఒకడు కన్స్ట్రక్టివ్ వర్క్ చేశాడు, ఒకడు డిస్ట్రక్టివ్ వర్క్ చేశాడు. అలాగే గురువు ఏం చేస్తారంటే ఫార్ములాలు ఇస్తారు, అలాగే సింబల్స్ ఇస్తారు, దాన్ని మనం ధ్యానం చేసుకోవడం. ఇప్పుడు గాయత్రి మంత్రానికి ఒక సింబల్ ఉంటుంది, గాయత్రి మంత్రానికి ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని రోజు ధ్యానం చేసుకుంటూ ఉంటే దాంట్లోంచి ఉన్న చేతనత్వం ఏదైతే ఉందో, గాయత్రి మంత్ర చేతనత్వం, అది ఆ సింబల్ ద్వారా మనలోకి ప్రవేశించి మన చేతనత్వాన్ని గాయత్రి మాత చేతనత్వంతో ఒకటి చేస్తుంది. అది మనకు ఈ యంత్రం వల్ల, ఆ సింబల్స్ వల్ల ఉన్న ఉపయోగం. అలాగే ఫార్ములా ఉంది. ఫార్ములా అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ రెండు కలిపితే మూడోది ఇది వస్తుంది. అలాంటివి ఫార్ములాలు చాలామందికి తెలుసు. ఆ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో, మీకు ఈ నిష్పత్తుల్లో ఈ రెండు కలిపితే మూడోది ఇది వస్తుంది. అంటే సపోజ్ కాఫీ కలుపుకోవాలనుకోండి, పాలు దాంట్లో కాఫీ పొడి, దాంట్లో ఇంత పంచదార, అవి ఎలా వేయాలో అలా వేస్తేనే కాఫీ అవుతుంది, లేకపోతే కాఫీ అవ్వదు. ఫార్ములా తెలియాలి, దాన్ని ఉపయోగించుకోవడం తెలియాలి. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో కూడా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ని మనం, సింబల్స్ని మనం గురువు ఇస్తాడు మనకు, వాడు మనం దాన్ని సరైనగా వాడుకోవాలి. అలా వాడుకోవాలంటే మనలో ఏముండాలి, సోల్ క్వాలిటీ అనేది లవ్ ఉండాలి. కాబట్టి సోల్ ఎవరికైతే అన్ఫోల్డ్ అవుతుందో, సోల్ అన్ఫోల్డ్మెంట్, చేతనత్వం వికసించడం అనేది జరుగుతుందో వాళ్ళకి న్యాచురల్గా ఈ ప్రేమతత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళకి గురువు ఈ జ్ఞానాన్ని సింబల్స్ ద్వారా అలాగే ఫార్ములాస్ ద్వారా అందిస్తారు. అలాగే మనకు ఈ మ్యాజికల్ వర్క్ ఏదైతే ఉందో ఇప్పుడు త్రీ టైస్ ఆన్ వైట్ మ్యాజిక్ అని చెప్పుకుంటున్నాం కదా, అవి భగవత్ ప్రణాళికని సాకారం చేయటం అనే విషయంలో మనం ఏ ఏ శక్తులు ఉపయోగించాలి, ఏ ఏ పనులు చేయాలి, వాటిలన్నింటినీ కూడా ఈ పుస్తకంలో జస్ట్ మ్యాజికల్ వర్క్ అన్నారు. అంతేగాని అక్కడ ఏం మ్యాజిక్ కాదు, మామూలుగా న్యాచురల్గా జరిగేది. అది చేయటానికి కావాల్సిన జ్ఞానం ప్రేమ ఉండటం వల్ల, అది సోల్ క్వాలిటీ కావటం వల్ల ఆ సోల్ డెవలప్మెంట్ మనం చేసుకోవాలి అని మనకు చెప్తున్నారు. తర్వాత మనకు మూడు లోకాలు ఉన్నాయి. మూడు లోకాలు ఏవేంటవి? స్థూల లోకం, సూక్ష్మలోకం, కారణలోకం, లేకపోతే భూ భువః స్వః. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడింటిలో కూడా శరీరగతంగా చూస్తే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, బయట చూస్తే మూడు లోకాలు. ఎలాగైతే వామనుడు మూడు లోకాలని ఆక్రమించాడు తన మూడు పాదాలతోటి, మూడు అడుగులు దానం తీసుకుని మూడింటిని అలా ఆక్రమించాడు, అలాగా ఈ సోల్ అనేది ఎవరికి అన్ఫోల్డ్ అవుతుందో ఆ సోల్ అన్ఫోల్డ్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చేతనత్వం మూడు లోకాల్లోనూ విహరించగలదు, మూడు లోకాల్లో తిరిగి పనిచేయగలదు. నారదుడు అన్ని లోకాల్లో ఫ్రీగా తిరుగుతాడని చెప్తారు, ఆయన ఏడేడు 14 లోకాలు ఎక్కడికైనా వెళ్ళగలడు. అలాగే ఒక వ్యక్తిలో చేతనత్వం వికసిస్తే కనుక మూడు లోకాల్లో ఫ్రీగా అన్ని చోట్లకి వెళ్ళి వితౌట్ ఎనీ అటాచ్మెంట్, మళ్ళీ ఇది కండిషన్ గుర్తుపెట్టుకోండి, అక్కడేదో అతనికి స్వార్థపరమైన పనులు ఏవి ఉండవు, స్వార్థపరమైన కోరికలు కానీ అతను స్వార్థంగా ఇదిగో ఇది నాకు కావాలి, ఇది నేను చేసుకోవాలి, దీనివల్ల నాకు పేరు వస్తుంది, ఇది చాలా గొప్పది కాబట్టి నేను చేస్తాను, ఇలాంటివి ఆకాంక్షలు ఏవి ఉండవు, కోరికలు ఉండవు. అలాంటి స్థితి ఏదైతే ఉందో అది లేనివాడికి సోల్ డెవలప్మెంట్ వస్తుంది. ఈ కోరిక సాధించాలి అనుకున్నవాడికి సోల్ డెవలప్మెంట్, సోల్ అన్ఫోల్డ్మెంటు అనుకున్న రీతిలో జరగదు, అవుతుంది. కానీ ఒక సైంటిస్ట్ ఉన్నాడు, అతని చేతనత్వం ఆ పర్టికులర్ ఫీల్డ్లో బాగా వికసిస్తుంది, కానీ ఆధ్యాత్మిక జగత్తులో అలాంటివి కుదరవు. ఎలాంటివి కుదరవు? నేను గొప్పవాడిని అవ్వాలి అనే ఆకాంక్ష ఉంటే కుదరదు, నాకు ఈ కోరికలన్నీ తీరాలి కాబట్టి నేను గాయత్రి చేసినాను రోజు అంటే కుదరదు, అంటే కుదరదంటే ఆ కోరికలు అవుతుంటాయి. కానీ అసలైన గురువుల యొక్క పనికి పనికిరావాలి నేను అనుకున్న వాళ్ళకి కోరికలు అనేవి, ఒక క్యారమ్ బోర్డు ఆడుతున్నప్పుడు కాయిన్ కొట్టామనుకోండి అది వెళ్ళి అలాగా పాకెట్లో పడుతుంది, ఇంక మళ్ళీ బయటికి రాదు అది. అలాగా మన కోరికలన్నీ అలా పాకెట్లో కొట్టేయాలి, ఏమి ఉండకూడదు, క్లీన్. అలాగే మనకు ఆకాంక్షలు ఏమి ఉండకూడదు, అంతటి వాడిని అయిపోవాలి, ఇంతటి వాడిని అయిపోయి గురువు నన్ను ఎప్పుడు ప్యాట్ చేయాలి, మెచ్చుకోవాలి, బ్రహ్మాండం చేసేవారు అబ్బాయి అనాలి, ఇలాంటివన్నీ ఉంటే సోల్ డెవలప్మెంట్ అనేది కొంచెం స్లో. అలాంటివన్నీ తీసేస్తేనే వాడు మూడు లోకాల్లో కూడా ఏ రకమైన అటాచ్మెంట్ లేకుండా డిటాచ్డ్గా తనకు ఇచ్చిన పని ఏదైతే ఉందో ఆ కర్తవ్యాన్ని నిష్పక్షపాతంగా చక్కగా బాగా చేస్తాడు. అలాగా చేయటం వల్ల అతనికి ఏ కర్మబంధాలు ఉండవు, అన్ని పనులు చేస్తాడు కానీ ఏ పని చేయని వాడికి ఎంత ఉంటుంది. దీన్నే భగవద్గీతలో అకర్మలో కర్మను చూడు, కర్మలో అకర్మను చూడు అని చెప్తాడు. అకర్మ అంటే ఏమి చేయకుండా ఉండవు, ఏమి చేయకుండా ఉండటంలో చేయటాన్ని చూడు అంటాడు అక్కడ, అలాగే చేయటంలో చేయకుండా ఉండటాన్ని చూడు. ఇక్కడ ఎవరికైతే సోల్ క్వాలిటీతో అంటే ప్రేమతో పనిచేస్తున్నారో మూడు లోకాల్లో, వాళ్ళు పనులు అయితే చేస్తారు తప్ప దానివల్ల వాళ్ళకి కర్మబంధం ఉండదు, అంటే పని ఉంటుంది కానీ కర్మబంధం ఉండదు, కాబట్టి అక్కడ కర్మ ఉంది అకర్మ ఉంది. అలాగే అకర్మ ఉంది కర్మ ఉంది, అకర్మ ఏంటి, ఏం పని చేయకుండా ఉన్నట్టుగా ఉంటారు వాళ్ళు కానీ అన్ని పనులు చేస్తారు. అలాగా గీతాచార్యులు వారు ఏం చెప్పారు, దాన్ని ఈ సోల్ అన్ఫోల్డ్మెంట్, సోల్ డెవలప్మెంట్ అనే ఈ క్వాలిటీ వల్ల పూర్తిగా మనం నెరవేర్చుకోగలం. అలాగా శ్రీకృష్ణుడు చెప్పింది మనం ఇక్కడ పాటిస్తాం. అలాగే ఇంకొక క్వాలిటీ ఏంటంటే సోల్కి నాలుగోది, అన్సెల్ఫిష్గా వర్క్ చేయగలడు. మన మాస్టర్ జ్వాలాకుల్ గారు ఒక ఇది చెప్పుకుంటాం, అదేంటంటే విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్, హామ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్ ఐ పార్టిసిపేట్ ఇన్ ద డివైన్ వర్క్ అని చెప్పి ఒకటి చెప్పుకుంటాం. అలా చెప్పుకుంటూ ఉంటాము అవి.
సార్ ఈరోజు స్కైప్ డౌన్ ఉంది, సో చాలా మంది లాగ్ ఆఫ్ లాగిన్ అవుతున్నారు, వినిపించట్లేదు.
ఓన్లే పర్లేదు, మనం చెప్పేసుకుందాం. అందుకని ఏంటవుతుందంటే ఈ సోల్ డెవలప్మెంట్ ఎవరికి ఉందో వాళ్ళు గ్రూప్ కాన్షియస్నెస్ పట్టుకోగలరు, వాళ్ళకి గ్రూప్ కాన్షియస్నెస్ ఉంటుంది. సోల్ డెవలప్మెంట్ లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి రోజు 100 రోజులు చెవులు జోరీగలాగా చెప్పినా కూడా ఏమిటండి భూమి స్వర్గావతరణ ఎవడు చూసేది సోదంతా అంటారు. అదే సోల్ డెవలప్మెంట్ ఉంటే, అంటే వాళ్ళు ఆ ప్రేమతత్వం వికసిస్తే కనుక, వాళ్ళు ఆ క్వాలిటీ డెవలప్ అయి ఉంటే కనుక వాళ్ళు ఈ గ్రూప్ కాన్షియస్నెస్లోకి వస్తారు. వాళ్ళల్లో కూడా గ్రూప్ చేతనత్వం అనేది ఒకటి వికసిస్తుంది. వాళ్ళకి విడివిగా చేతనత్వం కాకుండా ఈ గ్రూప్ అంతా కలిసి డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. చేతనత్వం గ్రూప్కి అంతటికీ ఒక చేతనత్వం. ఈ రకంగా ఈ సోల్ అనేది ఎందుకు మనం అన్ఫోల్డ్ చేసుకోవాలి అనేవి మనం ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి దీన్నే స్పీడ్గా చెప్తారు. అదేంటంటే, సోల్కి ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద క్రియేటివ్ పర్పస్ ఆఫ్ ద ప్లాన్, భగవత్ ప్రణాళికను అర్థం చేసుకోగలిగిన ఎబిలిటీ ఉంటుంది. ఈ సోల్కి ప్రేమ అనేది ఒక క్వాలిటీ ఉంది. అలా ప్రేమ ఉన్న వాళ్ళకి జ్ఞానం సింబల్స్ ద్వారా, ఫార్ములాస్ ద్వారా ఇస్తారు. అది 2. మూడోది ఏంటంటే, 3 లోకాల్లో కూడా నిస్వార్థంగా ఈ సోల్ పనిచేస్తుంది. 4. ఏంటంటే, గ్రూప్ కాన్షియస్నెస్, సెల్ఫిష్నెస్ లేకుండా అన్సెల్ఫిష్డ్గా నిస్వార్థంగా అన్ని లోకాల్లో సోల్ పనిచేయగలదు. కాబట్టి మనిషికి సోల్ అన్ఫోల్డ్మెంట్ చాలా అవసరం. ఇది ప్రతి సాధకుడు, ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ వైట్ మ్యాజిక్లో వాడే పని కొన్ని పదాల్లో ఏంటంటే, అకల్ట్ అని వస్తుంది. అకల్ట్ మెడిటేషన్ అని బుక్ ఉంది మాస్టర్ జ్వాలకు. అకల్ట్ అంటే చాలా సులభమైన అర్థం ఏంటంటే, దాక్కుని ఉన్న, హిడెన్, ఎక్కడన్నా దాక్కుని అనుకోండి, వాడు హైడ్ అక్కడెక్కడో హైడ్ అయ్యాడు అంట. హైడ్అవుట్ అంటే ఒక చోట దాక్కున్న ఒక ప్రదేశం అనమాట. అలాగా అకల్ట్ అంటే హిడెన్. ఎక్కడ హిడెన్? మన లోపలే. ఏ వ్యక్తి అయితే, ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి లోపలే దాక్కున్న విషయం అనమాట. ఏమిటి లోపల దాక్కున్నవి? శక్తులు అన్నీ కూడా లోపలే ఉంటాయి, బయట కాదు. ఆ లోపల ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హిడెన్, హిడెన్ ఫోర్సెస్. ఈ హిడెన్ ఫోర్సెస్ పర్పస్ ఆఫ్ లైఫ్ బట్టి వాడికి దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఒక మిలిటరీలో ఒక సైనికుడిగా చేరాడు, ఇప్పుడు నేవీలో చేరాడు, లేకపోతే అలాగే ఇంకా పైన ఎయిర్ ఫోర్స్ దాంట్లో చేరాడు. అలా చేరిన వాడికి ఆ సంబంధమైన ఉద్యోగం చేయాల్సిన శక్తి ఉంటేనే చేయగలడు, లేకపోతే చేయలేడు కదా. అందుకని ఈ హిడెన్ ఫోర్సెస్ ఏమిటి అంటే, పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఒకటి ప్రతి వాడికి ఉంటుంది. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని ప్రశ్నిస్తే ఒక్కొక్కళ్ళు ఒకలా చెప్తారు. పర్పస్ ఆఫ్ లైఫ్ అని, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని అడిగారు ఒక ఆయన, ఈకే మాస్టర్. వాళ్ళ యూనివర్సిటీలో వీళ్ళు ఉంటారు కదా, అడిగితే అప్పుడు మాస్టర్తో అడిగితే మాస్టర్ ఏం చెప్పారు చదువుకుంటున్నప్పుడు ఆయన, ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ టు లివ్ అని చెప్పారు ఆయన. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లివ్. హౌ అనేది వేరే విషయం మళ్ళీ. ఆ హౌ అనే దాన్ని బట్టి మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనం ఏది డిసైడ్ చేసుకున్నామో దాన్ని బట్టి మన చేతనత్వం ఉంటుంది. లైఫ్ మొత్తం ఒకటే ఉంటుంది ఎప్పుడు కూడా, అంటే గాడ్ ఎప్పుడు కూడా ఒక్కటే. అందరిలోనూ ఆ పరమాత్మ తత్వం ఒక్కటే ఉంటుంది, పరమాత్మ అంశం ఒక్కటే ఉంటుంది. కానీ మరి అందరూ ఒకలా ఎందుకు లేరు అంటే, బికాజ్ ఆఫ్ ద చాయిస్ దట్ పర్టిక్యులర్ బీయింగ్ హ్యాస్ టేకెన్ యాజ్ హీజ్ పర్పస్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు పర్పస్ ఆఫ్ లైఫ్, సపోజ్ ఒకే శక్తి ఉంది, ఆవిడనే మహాకాళి, కాళి అంటాం, లక్ష్మి అంటాం, సరస్వతి అంటాం, రాజరాజేశ్వరి అంటాం, ఇంకా రకరకాల శక్తులు అన్నీ ఉంటాయి. కాళి చేసే పని బట్టి అక్కడ కాళి అని వచ్చింది. ఆ కాళి చేసే పని బట్టి అక్కడ ఒక చేతనత్వం ఉంది. ఆ కాళి అనే చేతనత్వం, లక్ష్మి అనే చేతనత్వం పని చెయ్యదు. అలాగే లక్ష్మి అనే చేతనత్వం ఒక పర్పస్ కోసం ఉంది. ఆ పర్పస్ చేయటానికి ఆ లక్ష్మి చేతనత్వమే ఉండాలి. అంతే తప్ప కాళి చేతనత్వం ఉన్నావు, సరస్వతి చేతనత్వం ఉన్నావు, అలాగే సరస్వతి చేతనత్వం ఉన్నది. ఇలాగ ఒకే అమ్మవారు 3 రకాలుగా పనిచేస్తూ ఉన్నప్పుడు ఏ చేతనత్వానికి తగ్గ పని ఆ చేతనత్వమే చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే, అలాగే వ్యక్తులు కూడా పర్పస్ ఆఫ్ లైఫ్, నేను ఇది చేయటానికి పుట్టాను అని డిక్లేర్ చేసిన అరవిందులు ఏమి డిక్లేర్ చేశాడు ఆయన, ఈ భారత మాత దాస్య శృంఖలాలు నేను విడగొట్టాలి, అందుకే పుట్టాను అని డిక్లేర్ చేశారు. దానికోసం ఆయన సాధన చేశారు. ఒక చోట ఒక గదిలో కూర్చుని ఆయన సాధనలన్నీ చేసి ఆ శక్తిని ఉపయోగించి భారత మాత స్వాతంత్రం వచ్చేటట్టు చేశారు. ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది అని ఆయన దగ్గరికి వెళ్ళి ఒక విలేకరు అంటే, అవును ఎందుకు రాదు, ఆ పుట్టినరోజు నా పుట్టినరోజు, నేను అందుకే పుట్టాను, ఆ రోజునే భారత మాతకి స్వాతంత్రం వస్తుంది, ఇంకొక రోజు రాదు, రాకూడదు అన్నట్టుగా చెప్తారు ఆయన. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తారంటే, హిజ్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు మేక్ ఇండియా ఫ్రీ. అది అఖండ భారత్ ఉంటుంది ఆయన వెనకాల. ఆ అఖండ భారతం ఏదైతే ఉందో, ఈ మొత్తాన్ని నేను దాస్య శృంఖలాలు విడగొట్టాలి అని పర్పస్ ఆఫ్ లైఫ్ అది. అందాకే మనం కూడా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏది ఉంటే దాన్ని బట్టి మన చేతనత్వం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడ అంటే హిడెన్ అనే దాంట్లో పర్పస్ ఆఫ్ లైఫ్ ఏది ఉందో దాన్ని బట్టి మన చేతనత్వం ఉంటుంది. దీన్ని ఈ చేతనత్వం పర్పస్ ఆఫ్ లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఏ గ్రూప్కి చెందాము ఆ గ్రూప్ చేతనత్వాన్ని మనం అందుకుంటాం. ఎందుకంటే భూమిపై స్వర్గావతరణ, మనిషిలో దైవత్వ జాగరణ, దానికి ఇంకో ఈ సాధనలు ఇచ్చారు. ఇవి చేస్తున్నాం అంటే మన చేతనత్వం అలాగే వికసిస్తుంది. అది ఒక పాయింట్. అలాగే ఈ పుస్తకంలో మనకు అక్కడక్కడ లా అని వస్తుంది, కొన్ని ఫార్ములాలు, కొన్ని సూత్రాలు, కొన్ని ధర్మాలు అవి చెప్పబడతాయి. ఇవి ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక ప్రేరణ. అంటే ఆధ్యాత్మిక ప్రేరణ అంటే ఎలా చెప్తాం, ఇప్పుడు గురువుగారు ఆయన జపం చేసుకుంటున్నారు, చేసుకుంటూ ఉంటే ఒక పెద్ద ప్రకాశపుంజం కనిపించింది. ఇది దయ్యమా భూతమా, ఇదేమిటి, నమ్మచ్చా, అది అసలు ఏమిటి సంగతి, కనుక్కోవాలి అన్నట్టుగా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆ ప్రకాశపుంజమే మాట్లాడింది, ఎన్నో జన్మల నుంచి నేను నిన్ను గైడ్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా వచ్చాను, నువ్వు ఆలోచించే విధానం నచ్చింది నాకు, ఇలాగే ఉండాలి, బాగా ఆలోచించావు అని ఇవి ఎంత చెప్పినా నమ్మవు కాబట్టి క్రితం జన్మలు నీకు చూపిస్తున్నాను అని చెప్పి క్రితం జన్మలు చూపించి ఈ జన్మలో ఏం చేయటానికో, ఎందుకు పుట్టావో నేను చెప్తాను నీకు, అలా చెయ్యి, నా గైడెన్స్లో నడు అనగానే గురువుగారు క్రితం జన్మలు చూడటం, ఈయనకి పూర్తిగా ఆయన ఏం చెప్తే అదే చేస్తామని అనటం ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఇంపల్స్, ద స్పిరిచువల్ ఇంపల్స్ ఫ్రమ్ ది గ్రేట్ మాస్టర్. గురుదేవులు, పూర్తి గురుదేవులు ఎవరైతే వారి గురువుగారు కనిపించారు, అప్పుడు వారు ఆ ఇంపల్స్ని పట్టుకున్నారు. ఈ ఆధ్యాత్మిక ప్రేరణ అనేది మనకు రావాలి అంటే మనలో ఏముండాలి, చేతనత్వం వికసనం జరిగి ఉండాలి. చేతనత్వ వికసనం జరిగినప్పుడు మనకు కూడా పరమపూజ్య గురుదేవులకు ఎలాగైతే వారి గురుదేవులు కనిపించి, బాబు నువ్వు దీనికోసం పుట్టావు, నువ్వు క్రితం జన్మలన్నీ ఇలా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇలా నడవాలి అని మనకు ఎందుకు చెప్తారంటే, ఆయనకి చెప్పినట్టే మనకు ఎలా చెప్తారంటే, మనలో చేతనత్వం వికసించినప్పుడు, మనలో చేతనత్వం వికసించినప్పుడు ఏమిటి, ఏముండవు, మనం ఆ ఇంపల్స్ కూడా పట్టుకోము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనకు ఇంపల్స్ అక్కర్లేదు, ఆల్రెడీ మనకు గురుదేవులు చెప్పినవి ఉన్నాయి, మాస్టర్ ఇచ్చినవి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీ హ్యావ్ సమ్ సోల్ డెవలప్మెంట్, సమ్ సోల్ అన్ఫోల్డ్మెంట్, నో డౌట్, అది గుర్తుపెట్టుకోండి. ఇలా సోల్ అన్ఫోల్డ్మెంట్ బాగా జరిగే కొద్దీ మనకు బాధ్యత పెరుగుతుంది అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఒక రాజుగారికి ఉన్న బాధ్యత ఒక అదే రాజు దగ్గర పనిచేస్తున్న సేనాధిపతికి ఉండదు, ఇంకా కింద ఎవడో ఉన్నాడనుకోండి వాడికి ఉండదు, ఒక సైనికుడికి ఉండదు. కానీ రాజుగారికి మొత్తం బాధ్యత ఆయన నెత్తి మీద ఉంటుంది. ఆ నెత్తి మీద ఉన్న బాధ్యతకి సలహాలు ఇచ్చేవాడు ప్రధానమంత్రి, ఇంకా మంత్రులు వాళ్ళు ఉంటారు. అలాగా ఈ ప్రణాళిక అంతటిని భగవంతుడిని తీసుకొని ఈ ప్రణాళికను ఇలాగ నిర్వర్తించాలి అని తెలుసుకునే స్టెప్స్ చాలా ఉంటాయి. గురు పరంపరలో చాలామంది గురువులు ఉంటారు, వాళ్ళకి తెలిసింది వాళ్ళ శిష్యులు, వాళ్ళ శిష్యులకి వాళ్ళ శిష్యులు, వాళ్ళ శిష్యులకి వాళ్ళ శిష్యులు. ఆ మిగతా అవుటర్ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జనసామాన్యానికి చెప్తారు. అంతే తప్ప రాజుగారు డైరెక్ట్గా వచ్చి ఒకరిని ఇంక్వైరీ చేయడు, ఇలా వేగుల ద్వారా సమాచారం సేకరిస్తాడు. అలాగే ఈ మంత్రుల ద్వారా, సేనాధిపతుల ద్వారా, వీళ్ళందరి ద్వారా పరిపాలన చేస్తాడు తప్ప తను బయటికి వెళ్ళడు. అలాగే అసలైన ఆయన అలా ఉంటాడు, ఈ గురు పరంపర ద్వారా మానవాళ్ళంతటికీ జ్ఞానం వెళ్ళేటట్టు చేస్తాడు, చేసి వాళ్ళ సోల్ డెవలప్ అయ్యేటట్టుగా చేస్తాడు. ఎవరెవరైతే ఈ సోల్ డెవలప్మెంట్కి రెడీగా ఉన్నారో వాళ్ళని గమనిస్తూ ఉంటారు. ఇంకా ఆధ్యాత్మిక ప్రేరణ అనేది మనకు తెలియటం వల్ల ఏమిటి అంటే, అసలు భగవంతుడు ఒకడు ఉన్నాడని, భగవత్ తత్వం ఒకటి ఉందని, ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోగలిగిన చాలా దగ్గరలో ఉన్నదని, మన హృదయంలోనే ఉందని మనకు తెలియటం, ఒక ప్రణాళిక ఉంది, దాని అంతటికీ బేస్ ఏమిటంటే ఈ ప్రణాళిక అంతటికీ పరమ ప్రేమ. ఎంతో ప్రేమతోటి మనకు ఈ మొత్తం విషయం చెప్పారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో బండలా ఉంది, చాలా కష్టమైన విషయం, మన నెత్తిని రుద్దాడే అనుకోకూడదు. ఇదంతా నేను చెయ్యాలి, ఎలాగ చెయ్యాలి అని అసలు ఎవరు భయపడకూడదు. ఇంత కష్టమైన పని ఇచ్చారే నేను చేయగలనా అనుకోకూడదు. చెయ్యలేని పని గురువు ఎప్పుడూ చెప్పడం, చేయగలిగిన పని మాత్రమే వాళ్ళు పైకి చెప్తారు, మిగతా వాళ్ళు చేసుకుంటారు. మనం చేయలేమనుకోండి మనకు ఆమె విషయం చెప్పరు. చేయలేని విషయాలు చెప్పి వాళ్ళ టైం వేస్ట్ చేసుకోరు. మాతో చాలా కబుర్లు చెప్పారు మాస్టర్ అని ఎవరన్నా అన్నారనుకోండి, కబుర్లు అంతే అది. అలా కాదు, మాకు ఇదిగో ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఇచ్చారు, ఇలా చేయమన్నారు అంటే అవి ఖచ్చితంగా ఈ లైఫ్ కాదు, కొన్ని లైఫ్స్ పాటు మనం ఆయనతో ఉండి పనిచేయడానికి వేసిన పునాది రాళ్ళు. అందుకని ప్రేమ పునాదిగా ఉంటేనే ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఆధ్యాత్మిక ప్రేరణలు అందుకుంటాం. భగవత్ ప్రణాళిక అనేది మనకు వస్తుంది. ఈ ప్రణాళిక అంతటికీ మూలం ఈ విశ్వంలో ఉన్న మానవులందరి మీద ప్రేమ. ఆ ప్రేమతోటే ఇదంతా వాళ్ళు అన్ని కష్టాలు పడతారు. ఒక క్రైస్టు సిలువ వేయబడినా కూడా మనుషుల మీద ప్రేమతోనే అదంతా భరించాడు ఆయన. మాస్టర్కి చాలా రకాల బాధలు ఉండేవి, శారీరక బాధలు. అవి ఇప్పుడు పెద్ద సందర్భం అనుకున్నాం కాసేపు. ఈ భూమి మీద 5 ఖండాలు ఉన్నాయి, అలాగే మన శరీరంలో కూడా 5 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఈ 5 ముఖ్యమైన భాగాలు ఈ శరీరం భూమి మీద ఉన్న 5 ఖండాలకి న్యాసం చేసుకుంటారు వాళ్ళు. సపోజ్ ఆసియా ఉందనుకోండి, ఆసియా అంతా నా తలకాయ అనుకున్నారనుకోండి, ఆసియాలో ఎక్కడైనా తలకాయ నొప్పి వచ్చినా ఆయన తలకాయకి నొప్పి వస్తుంది. ఆస్ట్రేలియా నా కాళ్ళు అనుకున్నారనుకోండి, ఆస్ట్రేలియా గొడవలు వస్తుంటే ఆయన కాళ్ళకి బాగుండదు. అలాగే ఇండియా నా హృదయం అనుకున్నారనుకోండి, ఇండియాలో గొడవలు వస్తుంటే ఆయన హృదయం అంతా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇలాగా ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్క రకంగా ఈ భూమికి సంబంధించిన కర్మ అనే దగ్గర కాసేపు ఆగి మళ్ళీ దాని గురించి 2 మాటలు చెప్పుకుందాం. కర్మ వ్యక్తిగతమైన కర్మ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎవరెవరు వింటున్నారో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిగతమైన కర్మ ఉంటుంది. అది కాకుండా కుటుంబానికి సంబంధించిన కర్మ ఉంటుంది. అదైన తర్వాత వాళ్ళు ఎక్కడుంటున్నారో ఆ ఏరియాకి సంబంధించి, మేము విజయవాడలో ఉంటున్నాం, విజయవాడకి సంబంధించిన కర్మ ఉంది కాబట్టి మేము విజయవాడలో ఉన్నాం, మీరు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్ కర్మ మీకు ఉంది కాబట్టి హైదరాబాద్లో కొందరితోటి మీకు అటాచ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరున్నారు. అలాగా ఆంధ్రప్రదేశ్, అలాగే ఇండియా, అలాగే ఆసియా, అలాగే భూమి, ఇలాగా ఉన్న దీంట్లో మళ్ళీ 7 రకాల జాతులు ఉన్నాయి. దాంట్లో భర్త జాతి ఒకటి అనుకుందాం, మంగోలియా ఒకటి, అమెరికన్స్ ఒకటి, ఆస్ట్రేలియన్స్ ఒకటి, ఇలా రకరకాలుగా 7 రకాలు విడిపోతే ఆ జాతి కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఇలాంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, జాతి కర్మలు, దేశకర్మలు, ఇలాంటివన్నిటినీ తీసివేయటానికి వాళ్ళ శక్తిని ఉపయోగిస్తారు. అలాగ చేయటం వల్ల వాళ్ళ శరీరం కూడా ఇబ్బంది పడుతున్నా కూడా అదంతా ఈ జాతి మీద ప్రేమతోటి చేస్తారు. అంతే తప్ప ఏ ఒకళ్ళ కోసం ఇద్దరు కోసం చేస్తారు అనుకోకూడదు. ఒకళ్ళ కోసం ఇద్దరు కోసం చేయరు వాళ్ళు. ఇందాకే చెప్పుకున్నాం కదా, సోల్ అనేది 3 లోకాల్లోనూ నిస్వార్థంగా ఏ ఒక్కమైన ఇది ఎక్స్పెక్ట్ చేయకుండా వితౌట్ ఎనీ అటాచ్మెంట్ చాలా డిటాచ్డ్గా వాళ్ళు నిష్పక్షపాతంగా చాలా కామ్గా ఎటువైపు బయాసుడు కాకుండా చేస్తారు పనులు. అలాంటిదంతా కూడా మనకు ఈ ప్రణాళిక ఉంటుందని ఇదంతా దేనివల్ల తెలుస్తుందంటే చేతనత్వ వికాసం వల్ల తెలుస్తుంది. ఈ ప్లాన్ అనుసరించి గోల్ రీచ్ అవ్వడం కోసం మనం ఒక లాని ఉపయోగించుకుంటాం. అలాంటి లాస్ ఉన్నాయని తెలియాలంటే మనకు అలాంటి లా ఒకటి ఉన్నదని, అకల్ట్ అంటే హిడెన్ పర్పసెస్ ఆఫ్ లైఫ్ ఒకటి ఉన్నదని, ఇవన్నీ తెలుసుకొని ఈ దివ్య ప్రణాళికలో భాగంగా మనం భగవంతుడు ఏం కోరుకున్నాడో దాన్ని నెరవేర్చడానికి మనకు 3 అంశాలు ఉన్నాయి మన దగ్గర. 1 స్పిరిట్, 2 సోల్, 3 బాడీ. ఈ 3 కూడా లైఫ్ను ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయాలి. మన స్పిరిట్ అంటే మన జీవుడు, మనస్సు, అలాగే శరీరం, ఈ 3 కూడా భగవతత్వాన్ని, భగవంతుడు ఏమి కోరుకుంటున్నాడు, ఆ ప్రేరణ ఏదైతే ఉందో, ఇందాక చెప్పుకున్నా చూసినా ఆధ్యాత్మిక ప్రేరణ, గురుదేవుల జీవిత చరిత్రలో వచ్చినట్టుగా ఆ ఆధ్యాత్మిక ప్రేరణ ఏదైతే ఉందో దాన్ని ఈ 3 ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎక్కడ అబ్స్ట్రక్షన్స్ లేకుండా. అందుకోసం ఈ 3 ఇవ్వటం జరిగింది. ద పర్పస్ ఆఫ్ గివింగ్ ఎ లైఫ్ అన్ ఎక్స్ప్రెషన్ టు లైఫ్ త్రూ స్పిరిట్, సోల్ అండ్ బాడీ ఈజ్ టు కంప్లీట్లీ ఎక్స్టర్నలైజ్ ద ప్లాన్ వితౌట్ ఎనీ హిండరెన్స్ ఆఫ్ ద స్పిరిచువల్ ఇంపల్స్. ఇది రావాలంటే మన శరీరాలు ఎలా ఉండాలి, మన చేతనత్వం ఎలా ఉండాలి, మన జీవుడు అనేవాడు ఎలా ఉండాలి, ఈ వీటి కోసం ఒక గురు ధ్యాన శ్లోకం ఉంది. ఇది మీకు వచ్చింది అనుకుంటాను, అయినా వినండి జాగ్రత్తగా, మీకు అర్థం కూడా తెలుసు అనుకుంటాను. హంసాభ్యాం పరివృత్తార్థకమలే శుద్ధే జగత్కారణం విశ్వాకారమనేకదేహనిలయం స్వచ్ఛందమానందకం సర్వాకారమనంతచిద్ఘనరసం పూర్ణం అనంతం శుభం. హంసాభ్యాం పరివృత్తార్థకమలే శుద్ధే జగత్కారణం విశ్వాకారమనేకదేహనిలయం స్వచ్ఛందమానందకం సర్వాకారమనంతచిద్ఘనరసం పూర్ణం అనంతం శుభం. ప్రత్యక్షాక్షర విగ్రహం గురువరం ధ్యాయేద్ విభుం శాశ్వతం. ప్రత్యక్షాక్షర విగ్రహం గురువరం ధ్యాయేద్ విభుం శాశ్వతం. శుద్ధస్ఫటిక సంకాశం అంటే శుద్ధ స్ఫటికం ఏ రకంగా అయితే దాని వెనకాల ఏ రంగు పెడితే ఆ రంగు కనిపించేట్టు చేస్తుంది. తెల్లటి పూలు పెట్టామనుకోండి స్ఫటికం వెనకాల, మొత్తం స్ఫటికం అంతా కూడా తెల్లగా కనిపిస్తుంది. శివలింగం స్ఫటికలింగాలు ఉంటాయి, వెనకాల ఎర్రటి పువ్వు పెడితే మొత్తం లింగం అంతా ఎర్రగా కనిపిస్తుంది. నీలంది పెడితే నీలంగా కనిపిస్తుంది, చామంతి పెడితే పసుపుగా కనిపిస్తుంది, ఇంకొక గులాబీ పెడితే ఎర్రగా కనిపిస్తుంది, అలాగే మందారం పెడితే జపాకుసుమ సంకాశం అలా కనిపిస్తుంది. ఈ రకంగా శుద్ధ స్ఫటికం ఎలా ఉంటుందో గురువు కూడా అలా ఉంటాడట. ఈ ధ్యాన శ్లోకం చేస్తే మన శరీరాలు కూడా స్ఫటికంలాగా అవుతాయి, స్ఫటికంలాగా అయ్యి గురువుని సంపూర్ణంగా వ్యక్తం చేస్తాయి. ఈ స్పిరిట్ సోల్ బాడీ ఎప్పుడైతే స్ఫటికంలాగా అవుతాయో ఈ స్పిరిచువల్ ఇంపల్సెస్ని కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేస్తాయి, వితౌట్ ఎనీ హిండ్రన్స్ ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తాయి. అందుకని మనకు లా అనేది తెలియాలి. లా అనేది ఎందుకు తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక జీవనం కోసం తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుందంటే అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ సోల్ వల్ల తెలుస్తుంది. ఇది తెలుసుకోవటం వల్ల ఏంటంటే కొందరికి ఎలా అనిపిస్తుందంటే ఏదో వచ్చి ఇరుక్కుపోయాం, ఏంటో ఈ గ్రూప్లో ఇరుక్కుపోయాం. కొన్ని కొన్ని సినిమాల్లో చూపిస్తుంటాడు కొందరు అక్కడ ఏదో ఫ్రీగా భోజనం పెడతారని, ఫ్రీగా అకామిడేషన్ ఇస్తారని, సరదాగా కబుర్లు చెప్పచ్చండి, ఎక్కడన్నా ఊళ్ళు వెళ్ళి యజ్ఞాలు చేస్తే డబ్బులు ఇస్తారు వాళ్ళు, అవి జోబులు వేసుకొచ్చుకుని ఇలాంటి ఆలోచనలతో ఆశ్రమంలో చేరేవాళ్ళు ఉంటారు. కొంతకాలం వేసరికి వాళ్ళకు విసుగు వచ్చేస్తుంది, అలాంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది. అలా కాకుండా దానివల్ల ఏంటంటే వాళ్ళకి అనిపించేది మాకు ఇక్కడ ఏం స్వేచ్ఛ లేదు, ఎప్పుడు చూసినా ఆశ్రమంలో ఉండాల్సిందే, బయటికి వెళ్ళడానికి లేదు, సినిమా చూడటానికి లేదు, ఇలా పైకి చెప్పకపోయినా లోపల కుళ్ళుతూ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. అలా కాకుండా రెండో రకం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏదైతే ఈ లా ఉందో, ఏదైతే ఈ ఒక ధర్మం ఉందో, సూత్రం ఉందో, దీని ప్రకారం మనం జీవించడం వల్ల మనకు ఆధ్యాత్మిక ఉన్నతి జరుగుతుంది. ఈ పుట్టిని పర్పస్ ఎందుకో తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే నేను పవిత్రీకరించబడుతున్నాను, నా బాడీస్ అన్నీ ప్యూరిఫై అవుతున్నాయి, ఇంకా వాళ్ళంత శక్తి వస్తుంది నాకు దీనివల్ల అని ఒక వ్యక్తి తెలుసుకోగలడు. ఎప్పుడు చక్కగా పార్టిసిపేట్ చేస్తే, ఎస్ విల్ఫుల్గా పార్టిసిపేట్ చేస్తే ఈ గ్రూప్లో కలిసి ఉండడం వల్ల నాకు శక్తి వస్తుంది, ఈ గ్రూప్తో కలిసి ఉండడం వల్ల నాకు పవిత్రత అనేది వస్తుంది. ఎందుకంటే ఆ గ్రూప్ మొత్తాన్ని ఆ గురువు చూస్తూ గ్రూప్ మొత్తాన్ని డెవలప్ చేస్తాడు తప్ప గ్రూప్లో ఒకరిని ముందర డెవలప్ చేసేసి ఒకరిని వెనక్కి ఏం వదిలేరు, అందరినీ కలిపి తీసుకెళ్తారు. అలాగా భగవత్ సృష్టిలో జీవులందరికీ ఒక లా ఉంటుంది. ఆ లా ఆ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం అందరినీ కూడా ఒక కన్జ్యుమేషన్ ఆఫ్ పాయింట్ అంటే ఒక సంగమం, నదులన్నీ నదీనాం సాగరోగతి అంటే నదులన్నీ ఎక్కడెక్కడ పుట్టినా ఎలాగ సముద్రంలో కలుస్తాయో అలాగ అన్ని నమస్కారాలు కేశవం ప్రతిగచ్చతి కేశవుడికే వెళ్తాయి. అలాగ ఈ సృష్టిలోని జీవులందరూ ఒక ధర్మాన్ని అనుసరించి మళ్ళీ భగవంతుణ్ణే చేరతారు. అలాంటి ధర్మాలు ఈ లా అనేది ఒక పదం ద్వారా ఈ ట్రిటైజన్ వైట్ మ్యాజిక్లో చెప్తారు. అది ఒకటి. అలాగే సైకిక్ అనే పదం ఒకటి వాడతాం. సైకిక్ అంటే ఏం లేదు, దీంట్లో రెండు పార్ట్స్ ఉన్నాయి. సోల్ని ఎలా చెప్తున్నారు, ఈ సబ్ హ్యూమన్ అంటే హ్యూమన్ బాడీస్ కంటే కింద ఉన్న ఖనిజ వృక్ష జంతు మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, ఎనిమల్ కింగ్డమ్, వీటికి ఉన్నవన్నీ కూడా వాటిని ఎనిమల్ సోల్ అంటాం. మామూలుగా హ్యూమన్ సోల్ అంటే ఒక వ్యక్తికి సోల్, కానీ ఈ కింద ఉన్న వాటికి విడిగా వాటికి సోల్ ఉండదు. సపోజ్ గొర్రెలు ఉన్నాయనుకోండి, ఒక ఏరియాలో ఉన్న గొర్రెలు అంతటి కలిపి ఒక్కటే సోల్ ఉంటుంది. ఒక ఏరియాలో చెట్లు ఉన్నాయనుకోండి, ఆ చెట్లన్నీ కలిపి ఒక్కటే సోల్ ఉంటుంది. అలాగే ఒక చోట ఖనిజాలు ఉన్నాయనుకోండి, ఆ చెట్టు ఆ ఖనిజాలు అన్నిటి కలిపి ఒక బంగారం ఉంది, ఈ ఏరియాలో దొరుకుతుంది. ఆ బంగారం ఉన్న ఏరియాకి సంబంధించిన ఏదైతే ఉందో అందరికి కలిపి ఒకటే సోల్ ఉంటుంది. మరి మనకైనా సోల్ ఉండేది వాటికి ఉంటుంది అంటే వాటికి ఉంటుంది, కానీ వ్యక్తం అవ్వదు. ఎందుకు వ్యక్తం అవ్వట్లేదు, ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాను. మ్యాటర్ ఎంత పరిశుద్ధంగా ఉంటే, శుద్ధ స్ఫటికంలాగా ఉందనుకోండి, సంపూర్ణంగా చేతనత్వం పరమాత్మ వాటి ద్వారా వ్యక్తం అవుతాడు. అలా కాకుండా సూర్యకిరణాలు ఒక రాయి మీద పడ్డాయి, రాయి మీద పడితే ఏమీ ప్రతిఫలించదు, అక్కడే ఆగిపోతాయి. అలాగే సన్నటి గుడ్డ మీద పడ్డాయి అనుకోండి, ఇటు నుంచి అటు వెళ్ళడానికి వీలుగా ఉంది, కాబట్టి కిరణాలు కొంచెం పాస్ అవుతాయి. అలాగే ఒక అద్దం మీద పడ్డాయి, పూర్తిగా రిఫ్లెక్ట్ అవుతాయి. అలాగ స్థితులు ఏవైతే తేడా ఉన్నాయో, ఆ సూర్యకిరణాలని మళ్ళీ తను తీసుకోవడం, అబ్జర్వ్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని రీట్రాన్స్మిట్ చేయటం ఏదైతే ఉందో, అవి ఒక రాయి మీద పడితే ఎలా ఉంటాయి, ఒక చెట్టు మీద పడితే ఎలా ఉంటాయి, ఒక జంతువు మీద పడితే ఎలా ఉంటాయి, సూర్యకిరణాలు ఒక మనిషి మీద పడితే ఎలా ఉంటున్నాయి అనేవి చూసుకుంటే ఎలా ఉందో, అలాగే మన శరీరం మీద పడుతున్న భగవంతుని యొక్క శక్తి ఏదైతే ఉందో, అది మన శరీరం, మనస్సు, జీవులమైన మనం ఏ లోపాలు లేకుండా ఉండటం వల్ల ఆత్మశక్తిని ఇంకా ఎక్కువ మనం వ్యక్తీకరించగలం. గురువుగారు ఏమన్నారు, ఈ ప్రస్తుత కాలంలో ఉన్న విపత్కర పరిస్థితులన్నింటినీ సరిదిద్దటానికి చాలా ఆత్మశక్తి కావాలి. అందుకని ప్రతి సంవత్సరం ఒక 24 లక్షలు చొప్పున 24 సంవత్సరాలు గాయత్రి అనుష్ఠానం చేస్తున్నాను, ఆ శక్తిని ఉపయోగించి నేను అన్నీ మారుస్తాను అని చెప్పారు. అప్పుడు ఆత్మకున్న అన్ని రకాల ఆవరణలు తొలగిపోయి అని ఒక మాట వాడతారు అక్కడ. ఆ రకంగా ఆత్మకున్న ఆవరణలు అన్నీ తొలగిపోతే ఏముంటుంది, ఇంకా ఆత్మే ఉంటుంది. ఆత్మ అంటే భగవంతుడే కాబట్టి సంపూర్ణంగా భగవంతుడు తాను ఒకటే అనే స్థితిలో ఉంటూ ఈ పనులన్నీ చేయడం అనేది పరమపూజ్య గురుదేవులు చేస్తున్న పని. అలాంటి స్థితి ప్రతి ఒక్కరికి రావటానికే ఈ ఇందాక చెప్పుకున్న శ్లోకం హంసాభ్యాం పరివృత్త అర్ధకమలే అనే ఈ ఈ మనిషిలో ఉన్న ఈ హ్యూమన్ సోల్ ఏదైతే ఉందో, మిగతా యానిమల్ కింగ్డమ్ వాటిలో ఉన్న సోల్కి దీనికి తేడా ఏంటంటే అవి వ్యక్తీకరించలేవు చేతనత్వాన్ని. హ్యూమన్ సోల్ వ్యక్తీకరించగలదు. కాబట్టి ఏంటంటే ఇదొక పవర్ సెంటర్, శక్తి కేంద్రం. శక్తులు ఎక్కడ ఉంటాయి, మనసులోనే ఉంటాయి. అన్ని రకాల శక్తులు చేతనత్వంలో ఉంటాయి. ఆ చేతనత్వానికి భగవంతుడు మొట్టమొదటి ఏం చేశాడు, సృష్టించాలి అని సంకల్పించాడు. సంకల్పించిన తర్వాత సంకల్పించాలి అనే ప్రేరణను చూసారు, అది గాయత్రి అనుకుంటే ఇంకా సంకల్పం బయటకు వచ్చి సృష్టి మొత్తం చేస్తున్నప్పుడు మొట్టమొదటి చేసిన పని ఏంటి, శబ్ద బ్రహ్మ అంటే ఓంకారం. ఓంకారాన్ని ఉచ్చరించి ఈ లోకాలన్నీ సృష్టించడం జరిగింది. కాబట్టి అన్ని రకాల శక్తులు కూడా ఓంకారంలో ఉన్నాయి అని ఒక సూత్రం. ఇందాక చెప్పుకున్నాం మనం క్షేత్రత్వ వికాసానికి సింబల్స్ ద్వారా, ఫార్ములాస్ ద్వారా గురువు మనకు ఆయన అనుగ్రహాన్ని ఇచ్చి మనం ఉద్ధరిస్తాడు. అలా ఉద్ధరించిన అలాగా ఉద్ధరించటానికి ఇచ్చిన ఒక ఫార్ములా ఓంకారం. ఓంకారంలో ఏముంటాయి, 3 ఉంటాయి, అకార ఉకార మకారాలు. ఈ అకారం అకారం అకారాలతో కూడిన ఓంకారం ఏదైతే ఉందో అది సమస్త శక్తులు భూమి మీద కాదు అసలు సమస్త సృష్టిలోనూ ఉన్న శక్తులన్నిటికీ కేంద్రము. అది ఎవరు? ఎవరైతే వాళ్ళే. నేను ఓంకారాన్ని అని మనకి ఇదివరకు భారతం వచ్చేది, ఇప్పుడు భారతం కాకుండా అప్పుడు నేను ఓంకారాన్ని అనుకుంటూ స్టార్ట్ అయ్యేది మహాభారతం. అలాగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఓంకార పురుషుడే, ప్రతి ఒక్కడు ఓంకార స్వరూపుడే. మనం ఇసోట్రిక్ ఆస్ట్రాలజీ చెప్పుకుంటున్నప్పుడు ధనుస్సు రాశి చెప్పుకున్నాం. ధనుస్సు రాశిలో ఓంకారాన్ని ఒకసారి ఉచ్చరించి ఆగాలి. అది ఎక్కడ మన చేతనత్వాన్ని తీసుకెళ్తుందో గుర్తించాలి. అక్కడి నుంచి ఆ ప్రదేశం అంతా కూడా వెనకాల లైట్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఆరెంజ్ కలర్తో ఉన్న ఒక చుక్కను చూస్తూ మళ్ళీ ఓంకారాన్ని ఉచ్చరించాలి. అప్పుడు ఉచ్చరిస్తే మనం ఇంకొంచెం హైట్కి వెళ్తాం, మనం ఇంకొంచెం పైకి ప్రయాణించినట్టు తెలుస్తుంది. అక్కడ ఆగిన తర్వాత నేను ఓంకారాన్ని అని భావిస్తూ మూడో ఓంకారం అనాలి. ఇదంతా కూడా ధనుస్సు రాశిలో మనం చెప్పుకున్నాం. అది ఆ ఓంకారం ఏదైతే ఉందో అది సమస్త శక్తులకి మూలం. అది సైకిక్ సెంటర్ అని ఇక్కడ ఏది చెప్తున్నారో ఆ ఓంకారమే నేను అని మనం ఎప్పుడైతే మనం తెలుసుకుని ఓంకారం అన్నాము అప్పుడు సమస్త శక్తులు శక్తులు మన దగ్గరే ఉంటాయి. అప్పుడు ఈ గురువుల పనిలో మనం ఆ శక్తులన్నింటిని ఉపయోగించి బాగా పనిచేయగలం. దీనివల్ల ఏమవుతుందంటే అసలు ఎక్కడా మిస్టేక్ లేకుండా, ఎక్కడ పొరపాటు జరగకుండా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు గ్రహించగలం ఈ శక్తి కేంద్రం వల్ల. అలాగే ఇది ఏం చేస్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ ద హెవెన్స్, ఏ లోపాలు లేకుండా సత్యాన్ని దర్శింపచేసి వ్యక్తిని ఫ్రీడమ్ ఆఫ్ ది హెవెన్స్, హెవెన్స్ అంటే ఏంటి, అలా ఉన్నత లోకాల్లోకి సత్యలోకం వరకు వాటిల్లోకి మనిషిని సాధకుణ్ణి ప్రవేశపెట్టుంది. అలాంటి ప్రవేశపెట్టేది ఏదైతే ఉందో అది ఒక సెంటర్, దాన్ని సైకిక్ అని అంటాం. సైకిక్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవడానికి సైకిక్లో రెండు ఉన్నాయి, ఒకటి సబ్ హ్యూమన్ కింగ్డమ్స్ మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, ఎనిమల్ కింగ్డమ్. వీటికి యానిమల్ సోల్ అని పేరు. అలాగే మనలో ఉన్న వ్యక్తిలో ఉన్న మానవుడిలో ఉన్న ఈ సైకిక్ సెంటర్ని జీవుడు అనొచ్చు. ఇక్కడ మళ్ళీ కొంత ఈ లాంగ్వేజ్లో ఇబ్బంది వస్తుంది, అందుకని ఇక్కడ ఏమి ఇచ్చారో అదే చెప్పుకుందాం. ఇది శక్తి కేంద్రం. ఆ శక్తి కేంద్రం మనం ఎలా పట్టుకోవాలో చెప్పుకున్నాం. ఓంకారమే అన్ని శక్తులకి మూలం. కాబట్టి సాధకుడు ఎవరైతే సాధన చేస్తూ తాను ఓంకార స్వరూపుణ్ణి అని తెలుసుకుంటాడో వాడు సైకిక్ సెంటర్ అప్పుడు పూర్తిగా ఓంకారంతో ఒకటయ్యి అన్ని శక్తులు కలిగి ఉంటుంది. అది తర్వాత ఇంకా అన్ఫోల్డ్మెంట్ అనే ఒక పదం. అన్ఫోల్డ్మెంట్ అంటే ఏంటి, ఒక మొగ్గ ఉన్నది అలా మెల్లిగా ఎప్పుడో విచ్చుకుంటుంది, విచ్చుకున్నప్పుడు దాని బ్యూటీ అంతా వ్యక్తం అవుతుంది. అది వ్యక్తం అయిన తర్వాత అది ఆ బ్యూటీ అర్థం అవుతుంది, అంతవరకు అర్థం కాదు. అలాగే మనం ఏ సోలార్ సిస్టంలో అయితే జీవిస్తున్నామో ఆ సోలార్ సిస్టంలో ఉన్న సూర్యుడు కేంద్రం, ఆ సూర్య కేంద్రంలో ఒక ప్లాన్ ఉంటుంది, అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ పర్టికులర్ చేతనత్వం ఉంటుంది. ఆ చేతనత్వం సూర్యుడు ఏది వ్యక్తం చేయదలుచుకున్నాడో అదే మనం చెయ్యాలి, కొత్త చేయలేము, ఎందుకంటే ఆయనలో మనం ఒక భాగం కాబట్టి. ఆ రకంగా ఈ చేతనత్వ వికసనం ఏదైతే ఉందో అది పరిణామక్రమాన్ని అనుసరించి ఉంటుంది. ఎవల్యూషనరీ సైకిల్ ఏదైతే ఉందో మనకు ఇప్పుడు ఎవల్యూషనరీ సైకిల్లో ఏంటి ఉండాల్సింది, మనిషి మనస్సు నుంచి బుద్ధి వైపుకు వెళ్ళడం అనేది ఎవల్యూషనరీ సైకిల్లో ఇప్పుడు జరగాల్సిన పని. కాబట్టి మా బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. గాయత్రి మాత సవితా తేజస్ ఏదైతే ఉందో అది దుఃఖనాశము, పాపనాశకము, దేవతాస్వరూపము, వరేణ్యము, శ్రేష్టము, అలాంటి తేజస్సుని నా అంతరాత్మలో ధరించదను. మా అందరి బుద్ధులను ఆ దివ్య తేజస్సు సన్మార్గము వైపు ప్రేరేపించుగాక. అది ప్రస్తుతం సోలార్ సిస్టంలో ఉన్న ఎవల్యూషనరీ ప్రాసెస్లో స్టెప్, మనస్సు నుంచి బుద్ధిలోకి వెళ్ళటం. మనం బుద్ధిక్ ప్లేన్లోకి వెళ్ళాలి. బుద్ధిక్ ప్లేన్లోకి వెళ్ళటం అంటే ఏమిటి అంటే మనం మణిపూరక చక్రంలో ఉండం. అంటే మన కోరికలు, మన ఆలోచనలు, మనం ఆ పెట్టి థింగ్స్ ఏవైతే కోరుకుంటామో అలాంటి వాటిలో ఉండం. అలాగే హృదయం, అక్కడ మామూలుగా ప్రేమ అనేది ఒకటి ఉంటుంది, డిస్టార్టెడ్ ప్రేమ ఉంటుంది. అదే నా కుటుంబం అని స్వార్థం ఉంటుంది, నా దేశం అని స్వార్థం ఉంటుంది, నా వాళ్ళని అంటే మా వాళ్ళండి వీళ్ళు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడున్న గోళ్ళు ఏంటంటే సేమ్ క్యాస్ట్ ఇలాంటి చాలా గోళ్ళు ఉన్నాయి, అవి మనం మాట్లాడుకోవద్దు. అలా కొంత లిమిటెడ్గా ఉంటుంది, అలాంటిది కూడా దాటాలి. దాటి మనం ఎప్పుడు ఆజ్ఞాచక్రంలోనే ఉంటే బుద్ధి ప్లేన్లో ఉన్నట్టు. అది ఇప్పుడు తర్వాత చెప్పుకుందాం వాటి విషయాలు, ప్రస్తుతం ఇక్కడ అక్కర్లేదు కాబట్టి చెప్పట్లేదు. మనం ఆ బుద్ధి ప్లేన్లో ఉండటం అనేది ప్రస్తుతం పరిణామక్రమంలో ఉన్న గోల్ కాబట్టి మనం గాయత్రి చెయ్యాలి అందరూ అని చెప్పడం ముఖ్య ఉద్దేశం అది. దీన్ని మామూలుగా లిమిటెడ్ తన లిమిటెడ్ సర్కిల్ అంటే ఇన్ ది సెన్స్ తన జీవితాన్ని చాలా లిమిట్ చేసుకున్న వాడికి ఇవన్నీ అర్థం కావు. అందుకని ఆ కాస్త అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి ఇవన్నీ. దీంట్లో ఒకటి ఏం చెప్తారంటే మూడు ఆస్పెక్ట్స్ ఉన్నాయి మొత్తం లైఫ్, మూడు ఆస్పెక్ట్స్లో వ్యక్తం అవుతుంది. మొదటిది స్పిరిట్, రెండోది సోల్, మూడోది మ్యాటర్. స్పిరిట్, సోల్, మ్యాటర్ ఈ మూడు ఫస్ట్ ఆస్పెక్ట్ హైయెస్ట్ ఆస్పెక్ట్, సెకండ్ ఆస్పెక్ట్ సోల్, థర్డ్ ఆస్పెక్ట్ మ్యాటర్ అనుకుంటే దీంట్లో థర్డ్ ఆస్పెక్ట్ మ్యాటర్ ఏదైతే ఉందో అది సెకండ్ ఆస్పెక్ట్ సోల్ని వ్యక్తం చేస్తుంది. మ్యాటర్ ద్వారానే సోల్ వ్యక్తం అవ్వాలి అంటే శరీరం ద్వారానే చేతనత్వం వ్యక్తం అవ్వాలి. శరీరం ద్వారా చేతనత్వం వ్యక్తం అవ్వాలంటే శరీరం పవిత్రంగా ఉండాలి. అందుకని సాధనలన్నీ శరీరంతో మనస్సుతో చేస్తాం. మనస్సు, ప్రాణము, శరీరం ఈ మూడు శరీరం కిందే లెక్క. అందుకని అవి బాగా పవిత్రం అవడం అనేది ఇక్కడ ఒక ముఖ్యమైన ఉద్దేశం. అందుకని సాధనలు ఇవ్వడం జరిగింది. తర్వాత సెకండ్ ఆస్పెక్ట్ సోల్ ఏమి ఎక్స్ప్రెస్ చేస్తుంది? సెకండ్ ఆస్పెక్ట్ సోల్ ద్వారా స్పిరిట్ ఎక్స్ప్రెస్ అవుతుంది, శరీరం ద్వారా చేతనత్వం ఎక్స్ప్రెస్ అవుతుంది, అలాగే సోల్ ద్వారా స్పిరిట్ ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకు సోల్ ఈజ్ ద వెహికల్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద స్పిరిట్. అంటే జీవుడు సంపూర్ణంగా తను తాను వ్యక్తం చేసుకోవాలంటే తన చేతనత్వం ద్వారానే వ్యక్తం చేసుకుంటాడు. అలాగే మ్యాటర్ ఈజ్ ది వెహికల్ ఆఫ్ ది సోల్, అలాగే పదార్థం సోల్ అనే చేతనత్వానికి వెహికల్. ఇక్కడ రెండు వెహికల్స్ ఉన్నాయి చూడండి, స్పిరిట్కేమో సోల్ వెహికల్, సోల్కేమో మ్యాటర్ వెహికల్. ఈ మొత్తాన్ని లైఫ్ అంటే భగవంతుడు వాడుకుంటాడు. ఈ మూడింటి ద్వారా భగవంతుడు వ్యక్తం అవుతుంటాడు. అంటే జీవుడు, అతనికి ఉన్న చేతనత్వము, అతనికి ఉన్న శరీరం, వీటి ద్వారా భగవంతుడు వ్యక్తం అవుతాడు. ఈ మూడు మనకు ఎందుకు ఇవ్వబడాయి అంటే భగవంతుడు మన ద్వారా సంపూర్ణంగా వ్యక్తం పరచబడటానికి, వ్యక్తం అవ్వడానికి ఇచ్చారు. అందుకని మనం ఈ సోల్ డెవలప్మెంట్ అనేది, సోల్ అన్ఫోల్డ్మెంట్ అనేది తెలుసుకుంటున్నాం. ఇలా అవ్వాలి అంటే ఎలా అవ్వాలి? ఈ సోల్ అన్ఫోల్డ్మెంట్ జరగాలంటే మనకు మూడు ముఖ్యంగా మన దగ్గర క్వాలిటీస్ ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి థిరిటికల్ నాలెడ్జ్, థీరీ తెలియాలి ఫస్ట్. అందుకని బాగా పుస్తకాలు చదవాలి, చదివి అసలు ఉన్న విషయం ఏంటో గ్రహించాలి. గ్రహించిన తర్వాత ప్రాక్టికల్గా వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పుడు డిస్క్రిమినేటివ్ పవర్తో ఏది పడితే అది అటెంప్ట్ చేయకూడదు. సపోజ్ కొందరు కొండల్ని యోగం అనే పుస్తకం చదివారు అనుకోండి, దాని ప్రకారం చేస్తే ఏదోటి అయిపోతుందంటే ఉన్నది ఉన్నది చెప్తే కొంచెం కంగారు పడతారు. అందుకని ఎవరు అటెంప్ట్ చేయకండి. కొండల్ని అనే పుస్తకం చూసి చదివేసి చేస్తే వచ్చే డేంజర్స్ ఏంటంటే, ఒకటి చచ్చిపోవచ్చు అప్పటికప్పుడు, ఎవరు రక్షించలేరు. రెండు, పిచ్చెక్కిపోవచ్చు, దీన్ని ఎవడు మార్చలేడు, ఏ మందులకి తగ్గదు. మూడు, ఏ పక్షవాతం వచ్చి పడిపోవచ్చు, లేకపోతే ఎటు కాకుండా ఎవరికి పనికి రాకుండా పోతాడు, ఏమన్నా జరగచ్చు. అందుకని ఒక పుస్తకం చూసి ఒక కొండలకి సంబంధించి విషయం ఏదన్నా చేస్తే వచ్చే డేంజర్ గురువు అనేవాడు ఉండి రక్షిస్తే తప్ప ఎవరు తప్పించుకోలేరు దాంట్లో. దీనికి ఒక ఎగ్జాంపుల్గా ఏంటంటే, షిరిడి సాయిబాబా గారి దగ్గరికి ఒక అతను వస్తాడు. అతను ఎప్పటి నుంచో చాలా బాధపడుతుంటాడు. ఆ చూసి అతని పరిస్థితి, ఒక గ్లాసులు వేడి నీళ్ళు తాగట్టారు తగ్గిపోతుంది. వాడు ఒక యోగక్రియ చేస్తున్నప్పుడు ఒక ఇబ్బంది వచ్చింది శరీరంలో, అది ఏం చేసినా తగ్గట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా తగ్గించలేకపోయారు, ఒక బాబాగారే తగ్గించారు. అలాగే ఒక వ్యక్తి తను కుండలిని సాధన అని తెలియకపోయినా చేయటం వల్ల అది జరిగిపోయి ఆ తర్వాత ఒక మహాత్ముడిని కలిసిన తర్వాత నువ్వు చాలా అదృష్టవంతుడివి, మామూలుగా అయితే చచ్చిపోతారు లేకపోతే పిచ్చెక్కుతుంది లేకపోతే జీవితంలో ఎందుకు పనికి రాకుండా శరీరం పాడైపోతుంది, ఇలాంటివేమీ లేకుండా బయటపడ్డావు వెరీ గుడ్ అని మెచ్చుకున్నారు. మెచ్చుకోవడం అంటే మెచ్చుకోవడం కాదు, అలాంటి సంఘటన నాకు తెలుసు. అందుకని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కుండలిని అనే పుస్తకాలు దొరికినా, కుండలిని అనే ఉపన్యాసాలు విన్నా, కుండలిని అని చెప్పి ట్యూబ్లో పెట్టి యూట్యూబ్లో పెడుతుంటారు, ఇలాంటివి చూసి ఎవరో ఏమీ చెయ్యొద్దు. అలాగే వివేకంతో కూడిన జ్ఞానం. నెక్స్ట్ ఇంట్యూషన్. ఇంట్యూషన్ అంటే మన లోపల నుంచే ఆ సత్యం ఏంటో తెలుస్తుంది. ఇలా తెలియాలంటే మనం చాలా క్లియర్గా ఆలోచించగలిగి ఉండాలి. ఎలా పడితే అలా ఆలోచించే వాళ్ళకి ఇంట్యూషన్ రాదు. అలాగే ఒక దాని మీద ఫుల్ ఫోకస్తో అటెన్షన్తో మనం ఒక పనిని టేకప్ చేసినప్పుడు ఫుల్ అటెన్షన్ అంతా దాని మీదే ఉండాలి. అలా చేయటం వల్ల మాత్రమే మనం సత్యాన్ని గ్రహించగలం. దాని గురించి ఫుల్ అటెన్షన్ పెట్టి ఇదేమిటి నేను తెలుసుకోవాలనుకుంటున్నావు అని జాగ్రత్తగా ఆలోచించడం మొదలు పెడితే ఒక స్టేజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే మన ఆలోచనలు ఆగిపోతాయి, ఒక రకమైన సైలెన్స్ వస్తుంది. సైలెన్స్లోంచి మనకు దానికి కావాల్సిన జ్ఞానం స్ఫురిస్తుంది, అది ఇంట్యూషన్ అంటే. ఈ ఇంట్యూషన్ ఎలా వస్తుంది అంటే సృష్టిలో గల సత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడుంటాయి, మనలోనే ఉంటాయి. మనలో ఎక్కడుంటాయి, హృదయంలో ఉంటాయి. హృదయంలో మనం చేరితే, మనం అంటే ప్రస్తుతం మనసు అనుకోవాలి మనల్ని, కాసేపు మన మనసు ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి బయట నుంచే జ్ఞానాన్ని తెచ్చుకుంటుంది తప్ప లోపల ఉన్న జ్ఞానాన్ని, అసలు జ్ఞానం ఉన్నదని కానీ లోపలే జ్ఞానం అంతా సంపాదించుకోవచ్చు అనే జ్ఞానం దానికి లేదు. అలాంటి జ్ఞానం ఒకళ్ళు చెప్తే అప్పుడు వీళ్ళు హృదయంలో ఉండడం అనేది నేర్చుకుంటే హృదయంలో ఉన్న సర్వశక్తులకి మూలము, సర్వ జ్ఞానానికి మూలమైన ఆ పరతత్వం ఏదైతే ఉందో, ఓంకార స్వరూపం ఏదైతే ఉందో, గురుస్వరూపం ఏదైతే ఉందో, అక్కడికి మన మనస్సు ప్రయాణిస్తుంది. అక్కడి నుంచి ఈ జ్ఞానం తెచ్చుకుంటుంది. ఎలా తెచ్చుకుంటుందంటే క్లియర్ కట్గా ఆలోచించడం. ఒక గురుదేవులకి వాళ్ళ గురుదేవులు కనిపించారు. కనిపించినప్పుడు ఆయన ఆలోచించారు, ఇది భూతమా, దైవమా, లేదా భ్రమ, లేకపోతే నిజమా, అయితే ఏంటి? అప్పుడప్పుడు మహాత్ములు కనిపిస్తారట, అందరూ గురువును వెతుక్కుంటూ వెళ్తారు, గురువే నా దగ్గరికి వచ్చాడా, ఇలా రకరకాలుగా ఆలోచించడంలో పూజ్య గురుదేవులకి వాళ్ళ గురువు గారు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి, నువ్వు బాగా ఆలోచించావు, బాగుంది, వెరీ గుడ్, ఇలాగ ఆలోచించడమే నాకు నచ్చింది అంటారు. అలాగా మనం కూడా ప్రతి విషయాన్ని క్లియర్ కట్గా ఆలోచించడం నేర్చుకోవాలి. బాగా ఆలోచించాలి, ఊరికే ఏమీ ఆలోచించకుండా పనులు చేయకూడదు. అలా ఆలోచించే వాళ్ళకి హృదయంలోకి మనస్సు వెళ్ళటం, హృదయంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవటం అనేది తెలుస్తుంది. దీని ఇంట్యూషన్ అంటాం. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తి సమర్థుడు, సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి అనే లక్షణాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక ఆస్పెక్ట్ సర్వజ్ఞత్వం వైపుకి వెళ్ళటానికి ఈ ఇంట్యూషన్ పనిపిస్తుంది, ఇది అటువైపు నడిపిస్తుంది. అలాగా ఈ విషయాలు తెలుసుకుంటూ మనిషి అసలు తాను ఏమి అవ్వాలనుకున్నాడు, ఏమి అవ్వాలనుకుంటున్నాడు అనేది ఒకటి నిర్ణయించుకున్నప్పుడే అతను పురోగతిని పొందుతాడు, అభివృద్ధి సాధిస్తాడు తప్ప ఏమి అనుకోకుండా ఏదో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళం మనం. మాస్టరు కథ చెప్పేవారు, ఇప్పుడు గోపికలు కృష్ణుని చూడాలనుకుని రాత్రికి రాత్రి పడవలు ఎక్కారు, అందరూ బోట్లు ఓ తెడ్లు వేస్తూ ఉన్నట్టు, తెల్లారు లేవగానే వచ్చేసాం అనుకున్నట్టు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇదేంటి అంటే లంగరు తీయలేదు, లంగరు తీయకుండా బోట్లు ఎన్ని తెడ్లు వేసినా సరే, ఎంతసేపు వేసినా సరే ఎక్కడ కదలనట్టే. మనం కూడా మనం ఏమివ్వాలో అనుకుంటున్నామో ఎప్పుడు నిర్ణయించుకోకపోతే మన అభివృద్ధి ఏమీ జరగదు. అక్కడ ఒక గుంజ కట్టేసిన పడవలాగా మనం ఆగిపోతాం, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటాం. అందుకని మనిషి తన భాగ్యాన్ని తానే నిర్మించుకుంటాడు అనే గురువుగారి సూత్రాన్ని ఎవరన్నా పాటించదలుచుకుంటే అది అలా చదివేసి ఊరుకుంటే ఏమీ లాభం లేదు. ఏం చేయాలి, ఈ క్రితం క్షణం వరకు మనం ఏంటో అది మర్చిపోవాలి, ఫినిష్. ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి నేనేమి అవ్వాలనుకున్నాను, నాకు గురువుగారి ప్రణాళిక తెలిసింది, దీంట్లో నేను ఈ పార్ట్ చేస్తాను, ఎవరు నన్ను విమర్శించినా నేను మానను, ఎవరు నన్ను మెచ్చుకున్నా మెచ్చుకున్నా సరే విమర్శించినా సరే నాకు సంబంధం లేదు, నేను ఈ పని చేసుకుంటూ పోతాను. నేను ఈ పని చేయడంలో ఎవరన్నా సహకరిస్తే ఓకే, సహకరించకపోయినా చేస్తాను, తిట్టినా ఓకే, తిట్టకపోయినా ఓకే, నేను అలాగే చేస్తాను. నేను ఈ నిర్ణయం మీద కట్టుబడి ఉంటాను. నేను ఇది ఈ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నాను. ఇలాగ అనుకుంటే ఈ అంతకు ముందు అన్నీ వదిలేయాలి. బుద్ధుడి దగ్గరికి ఒకటి వచ్చి, సార్ మేము ఏమనుకోకండి నన్ను క్షమించాలి అన్నాడు. ఎందుకయ్యా నిన్ను క్షమించడం అన్నట్టు. అది కాదండి, మిమ్మల్ని చాలాసార్లు ఇదివరకు కలిశాను, ఎన్నోసార్లు తిట్టాను మిమ్మల్ని. నేను అది చాలా బాధగా ఉంది నాకు మిమ్మల్ని తిట్టినందుకు. మీరు చాలా మహాత్ములు, ఇప్పుడే తెలిసింది నాకు. మీ కాళ్ళ మీద పడి నన్ను క్షమించమని వేడుకుంటున్నాను అంటాడు. నో, నా కాళ్ళ మీద పడక్కలేదు, నువ్వు నేను ఎప్పుడో మర్చిపోయాను. అసలు నువ్వు ఇంకా గుర్తుపెట్టుకొని నువ్వు బాధపడుతున్నావు అన్నాడు ఆయన. అసలు ఒక ధర్మం ఏంటంటే పాతది ఎప్పుడూ గుర్తుపెట్టుకోకూడదు. మరి గుర్తుపెట్టుకోకూడదు మనం ఎలా ముందరకెళ్తామండి అంటే, ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు అది గుర్తుపెట్టుకుని దానికి తగ్గ పనులు ఇవాళ నుంచి చేసుకుంటూ వెళ్తే, ఇవాళ నాటిన విత్తనం రేపు ఎలా మొలకెత్తుతుందో అలాగే ఈ పనులు ఈ ఆలోచనలు మన భావి జీవితం అవుతాయి. కాబట్టి నెక్స్ట్ జన్మ ఎలా ఉండాలండి, నాకు నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుంది అంటారు అని జ్యోతిష్యుని అడగటం ఫూలిష్. మనం ఏం చేస్తామో దానికి తగ్గ విత్తనాన్ని నాటుకుంటాం కాబట్టి అలాంటి జీవితం వస్తుందని గమనించాలి. అది లా అంటే అలాంటి లా మనకు తెలుస్తుంది. మనిషి తన భాగ్యాన్ని తానే నిర్మించుకుంటాడు అనే సూత్రం ద్వారా మనం వర్తమానాన్ని చక్కగా చేసుకుంటూ భవిష్యత్తు కోసం దాన్ని ఉపయోగించుకుంటాం. ఇదంతా కూడా గురుదేవులు ఎలా ఇచ్చారంటే, ప్రతిరోజు ఒక కొత్త జన్మ, ప్రతి రాత్రి ఒక మృత్యువు. మృత్యువుతో అంతా పోయి కొత్త జన్మ ఇస్తే ఎలాగైతే పిల్లాడు అన్నీ నేర్చుకుంటాడు, అలాగ మనం పొద్దున్న లేవగానే ఫ్రెష్గా ఇవాళే నేర్చుకుంటున్నంత ఉత్సాహంగా నేర్చుకోవాలి. ఇవాళ మొదలెట్టడానికి మళ్ళీ పలకా బల్పం కొనుక్కొని వీళ్ళు దిద్దుతాం ఏబీజీలు రాస్తాం అనకూడదు. ఇది వరకు నేర్చుకున్నవేవో అయిపోయాయి, ఇవాళ అక్కడి నుంచి ఇంకా ఫ్రెష్గా కొత్తగా ఆ జన్మలో నేర్చుకున్న వాటికి ఫర్దర్ డెవలప్మెంట్ ఏంటి, ఇవాళ ఫర్దర్ డెవలప్మెంట్ ఏమిటి అని నేర్చుకుంటున్నాం అని ఆలోచించాలి తప్ప, ఇది వరకు చేసేవండి యజ్ఞం అదే చేస్తున్నాం మేము చాలా కాలం నుంచి మాస్టర్ చెప్పినప్పటి నుంచి చేస్తున్నాం అంటాం. ఏంటి డెవలప్మెంట్, అది క్వశ్చన్. యజ్ఞం చేసాం నిజమే, వాట్ ఈస్ ది డెవలప్మెంట్ ఇన్ అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ యజ్ఞ ఆన్ ద సొసైటీ, వాతావరణంలో ఏంటి అది గుర్తించాలి. దానికి గుర్తించుకుంటూ మనం ఎందుకండి మాకు అవన్నీ అవసరమా అంటే, అలా చేస్తే సోల్ డెవలప్మెంట్ అవుతుంది, అలా చేస్తే సోల్ అన్ఫోల్డ్మెంట్ అవుతుంది. మన కాన్షియస్నెస్ డెవలప్ అవ్వాలంటే ఆ గోల్ ఏదైతే ఉందో, ఆ పర్పస్ ఏదైతే ఉందో, ఒక ప్రయోజనం ఏదైతే ఉందో, దానికోసం మన శరీరాన్ని, మన మనస్సుని, మన భావాల్ని, మన శక్తిని అన్నింటినీ ఉపయోగించాలి తప్ప దానికోసం కాకుండా నేను ఉపయోగించుకోవడం. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, ఏమవుతుంది, నమ్మే వాళ్ళకి, భగవంతుని దర్శించిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, ఇదంతా బాగుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొందరు ఉంటారు భగవంతుని నమ్మట్లేదు అని వాళ్ళు, ఈ ప్రణాళికని వీటిలన్నింటినీ వ్యతిరేకించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, ఆ నెయ్యి పోస్తున్నారు వేస్ట్, దాని బదులు నలుగురికి అన్నం పెట్టి వాళ్ళకి నెయ్యి వేస్తే ఏమవుతుంది, నీకు మళ్ళీ వాడే అంటాడు, కొలెస్ట్రాల్ వచ్చింది. ఈ కబుర్లు చెప్తారు తప్ప భగవంతుని నమ్మని వాళ్ళు అనే గ్రూప్ ఎప్పుడు ఉంటుంది. భగవంతుని నమ్మేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు భగవంతుని చూడరు, అదొక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళకి ఊరికే గుడ్డిగా నమ్ముతారు. ఈ రెండు బ్యాచ్లు కాకుండా భగవంతుని నేను దర్శించాలి. ఎందుకు దర్శించాలి, ఎందుకు దర్శించాలంటే, అద్దంలో మిమ్మల్ని మీరు ఎప్పుడు చూసుకున్నారా అంటే రోజు చూసుకుంటాం. అదేంటి బోల్సారి చూసుకుంటాం, నేను అంత అందంగా ఉన్నాను, అబ్బా జుట్టు నడిచిపోయినా సరే మళ్ళీ తగ్గ రంగు వేసుకుని, అబ్బా నేను చాలా అందంగా ఉన్నాను అనుకునేవాళ్ళు మొత్తం భూమి మీద అందరూ ఉన్నారు. ఎవరికి ఈ జుట్టు నెరవటం ఇష్టం ఉండదు, ఎందుకంటే వాడు అందం తగ్గిపోయిందని బాధ. ఇవి ఎవరిని విమర్శించట్లేదు అని అంటే, ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే తన్ను తాను చూసుకోవడానికి ఇష్టపడతారని చెప్పడానికి, తన్ను తాను చూసుకోవడమే భగవంతుని తెలుసుకోవడం. ఎవరికి ఇష్టం ఉండదు ఎవరిని వాళ్ళు చూసుకోవడం, అందరికీ ఇష్టం ఉండదు. అది శరీరాన్ని చూసి నన్ను నేను చూసుకుంటున్నాను అనే భావన కాకుండా, ఈ శరీరంలో నేనున్నాను, నన్ను నేను చూసుకుంటున్నాను అనే జ్ఞానం ఎవరికైతే ఉంటుందో. అందుకనే ఏం చెప్పారంటే, నో దై సెల్ఫ్, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వు భగవంతుని తెలుసుకున్నట్టే. అది ఎలా తెలుసుకుంటామంటే, అనాలజీ, న్యాస విద్య ద్వారా మనం భగవంతుని తెలుసుకుంటాం. ఇలాగా తెలుసుకోవడానికి మనకు విశ్వంలో జరిగే ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, విశ్వంలో జరిగే ప్రక్రియలు ఏముంటాయి, సూర్యుడు ఉన్నాడు, ఆయన చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి, గ్రహాల్లో కొన్ని తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి భూమిలాగా. కొన్ని గ్రహాలు కొంత స్పీడ్తో తిరుగుతూ ఒక రోజు కంప్లీట్ చేస్తాయి, కొన్ని గ్రహాలు ఒక స్పీడ్తో తిరుగుతూ మన భూమిలో టైం కంపేర్తో చేస్తే వాళ్ళ టైం ఇంకా ఎక్కువ పడుతుంది, కొందరు ఇంకా ఫాస్ట్గా తిరుగుతారు. యురేనస్ నెప్ట్యూన్ లాంటి వాళ్ళు ఇంకా స్లోగా తిరుగుతారు. ఇవన్నీ ఒక టైం స్పీడ్ ప్రకారం, వీటిని ఛందస్సులు అంటారు. ఒక కాల గమనం ప్రకారం సూర్యుడి చుట్టూ తిరిగి రావటాన్ని, ఒక టైం ప్రకారం చేయటాన్ని, ఒక ఆయు ప్రమాణాన్ని, వీటిలన్నింటినీ కూడా ఛందస్సులు అంటారు. ఛందస్సు అంటే అది అంతేగాని మామూలుగా యమాతా రాజభానస కాదు, అవి కూడా ఛందస్సులే. కానీ అసలు ఛందస్సు ఏంటంటే ఒక సూర్యుడు, ఆయన చుట్టూ గ్రహాలు ఏ కక్షల్లో ఎంతెంత టైంలో తిరుగుతాయి, అలాగే మనిషి శ్వాసలు నిమిషానికి ఇన్ని, అలాగే గుండె కొట్టుకోవడం నిమిషానికి ఇన్ని, అలాగే మనకు వర్కింగ్ టైమ్స్, స్లీపింగ్ టైం, తర్వాత మనల్ని మనం తెలుసుకోవడానికి వాడే టైం, ఇవన్నీ కూడా ఛందస్సులే. అలాగా అందుకని జగన్మాతకి ఛందస్సారా అని పేరు. ఛందస్సులన్నిటికీ సారంట ఆవిడ. ఛందస్సులు అంటే ఈ టైం షెడ్యూల్ ఏదైతే ఉందో వీటన్నిటి సారం ఏంటి, టైమే. కాబట్టి భగవంతుడు ఎలాగ కాలస్వరూపుడు, అమ్మవారు కూడా కాలస్వరూపుడే. మిలారేప అని చెప్పి ఒక ఆయన బౌద్ధ గురువు ఉన్నాడు. ఆయన అంటాడు, నేను కాలాన్ని భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అనే మూడు కాలాలుగా కాకుండా కాలాన్ని ఒక్కటిగా నేను ఉపాసన చేశాను, అందుకని నేను ఈ స్థితిని సాధించాను, అది నా సాధనా రహస్యం అని చెప్తాడు. అలాగా కాలంలోనే ఈ ఛందస్సులన్నీ ఉంటాయి. కాలం అనేది ఒక గొప్ప విషయం అయితే దాంట్లో ఎన్నో చిన్న 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 అంశాలు అన్నమాట మిగతావన్నీ. ఇది దీన్నే మహాకాలం అనొచ్చు. ఆ మహాకాలుడే గురువు గారు. ఇదివరకు పూర్వకాలంలో ఒక ఋషి ఉన్నాడు, ఆయన మహా ఋషి పేరు కూడా మహాకాలుడు. ఆ ఋషి ఏం చెప్పాడంటే, అన్ని రకాలుగా ఎప్పుడూ ఆనందంగా ఉండే ఒక మంత్రం ఇచ్చాడు. ఆ మంత్రం చేస్తే ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. కాబట్టి మహాకాలుడు ఆనందాన్ని ఇస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఏం చేస్తాడంటే, మనిషి తను తాను తెలుసుకోవడానికి గురువు ఏం చేస్తాడు, సూచనలు ఇస్తాడు. సృష్టిలో జరిగే ప్రక్రియలు ఎలాగ అవుతుందో అవి చెప్తాడు. సూర్యుడు ఉన్నాడు, నీలో కూడా సూర్యుడు అంశం ఉంది, అది నువ్వే. చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు మనస్సు ఒకటే, చంద్రుడు సూర్యుడి చుట్టూ తిరుగుతాడు, అలాగే నీ మనస్సు నీ చుట్టూ తిరగాలి. సూర్యుడు మనస్సు చుట్టూ సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంటే ఏమవుతుందని చెప్పుకున్నాం, ప్రాణశక్తి ఉద్భవిస్తుంది, తద్వారా భూమి మీద జీవులందరూ ఏర్పడతారు. అలాగే మన తత్వం ఏదైతే ఉందో, ఆత్మతత్వం, దాని చుట్టూ మన మనసు తిరుగుతుంటే మనలో మన బాడీకి శక్తి వస్తుంది అని తెలుసుకోవాలి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది కాబట్టి భూమికి శక్తి వస్తుంది. అలాగే ఈ శరీరానికి శక్తి కావాలంటే మన మనస్సు మనలో ఉన్న సూర్యుడి చుట్టూ తిరగాలి. ఇలాగ సూచనలు ఇస్తాడు గురువు, అంతే తప్ప ఎక్స్ప్లెయిన్ చేయడు, ఎలాబొరేట్ చేయడు. ఇవన్నీ కూడా ఆ సూచనలు అందుకోవడానికి, వితౌట్ ఎనీ ఎలాబొరేషన్ మనకు అర్థం అవడానికి గురువు గారు ఇచ్చినది ధియో యోన ప్రచోదయాత్. ఎందుకు చెప్పుకుంటున్నాం ఇది, గురువు గారికి వారు గురువు గారు వేళ్ళు చూపించారు. ఇలా ఐదు వేళ్ళు కనిపించే, ఓహో నన్ను ఈ ఐదు కార్యక్రమాలు చేయమన్నారు. లక్ష యజ్ఞాలు, లక్ష గంటల సమాధానం, లక్ష చెట్లు నాటడం, లక్ష యజ్ఞాలు చేయడం, ఇలాగ అన్ని లక్ష లక్ష లక్ష. అలాగే ఒక గురువు పోతూ పోతూ వేళ్ళు మూడు ఇలా ముడుచుకుంటూ పోయట. శిష్యుడు వచ్చి చూసేసరికి గురువుగా చేయి వేళ్ళు మూడు ముడుచుకున్నాడు. ఇప్పుడు ఈ వేళ్ళు మూడు ముడుచుకున్నా ఏం చేయాలి అనుకున్నాడు. ఆ వేళ్ళు ముడుచుకున్న దానికి ఈయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. వెంటనే ఆ మూడు వేళ్ళు తెచ్చుకున్నాడు. ఆ శిష్యుడు గోపురం ఎక్కి అందరికీ నారాయణ మంత్రం చెప్పిన రామానుజాచార్య. అలాగా శిష్యుడికి గురువు సూచనల ద్వారా చెప్తాడు, డైరెక్ట్గా చెప్పడు. ఒకవేళ డైరెక్ట్గా చెప్పాడు అనుకోండి, అదృష్టమే అది కూడా. ఇంకా మామూలు మానవులు అంటే ఆర్డినరీ మాస్ ఎవరైతే ఉన్నారో, ఆర్డినరీ పర్సన్స్ అని ఎవరైతే ఉన్నారో, వాళ్ళకెవరికి కూడా ఒక శరీరం ఉందని తెలుస్తుంది తప్ప, మనస్సు ఉందని తెలుస్తుంది తప్ప, స్పిరిట్ సోల్ బాడీ అని మూడు ఉన్నామని తెలియదు. ఈ మూడిటికి మనకు తెలుసంటే, మనం చదువుకుంటున్నాం కాబట్టి ఇవాళ ఈ పుస్తకంలో మాస్టర్ జ్వాలాగులు గారు చెప్పారు, అలాగే మాస్టర్ ఆర్కే చెప్పారు, గురుదేవులు చెప్పారు కాబట్టి మనకు ఏదో పూర్వజన్మ కొంచెం అదృష్టం ఉంది కాబట్టి మనకు తెలుస్తున్నాయి. ఇది స్పిరిట్, సోల్, బాడీ. బాడీ ఉందని ఎవరు చెప్పట్లేదు, అందరికి తెలుసు. కానీ మిగతా రెండు ప్రూవ్ చేయడానికి లేదు. సోల్ ఎవరు ప్రూవ్ చేయడానికి లేదు, ఎందుకంటే అది కంటికి కనిపించేది కాదు. కానీ దీన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, స్పిరిట్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే, దట్ ఈజ్ ఎనర్జీ, శక్తి అన్నమాట. స్పిరిట్ అనేది సృష్టిలో ఉన్నది. దానికి మనం ఎలా తెలుసుకుంటామంటే, మనలో శక్తిగా పనిచేస్తుంటుంది అది. ఇది ఎప్పుడు ఈ మన శరీరాన్ని పనిచేసేటట్టుగా శక్తి ప్రసాదిస్తుంటుంది. ఇది ఎప్పుడైతే తప్పుకుంటుందో మన శరీరం నుంచి, అప్పుడు శరీరం అచేతనంగా పడిపోతుంది, అలా నిష్క్రియంగా ఉంటుంది. కొంచెం నిద్ర బాగా ఎక్కువ మొద్దు నిద్ర పోతుంది అనుకోండి, ఏం పని చేయకుండా ఉంటాం. అలాగే ఇంకా అది గాఢ నిద్ర, శాశ్వత నిద్ర అంటే మృత్యు అయిపోతే ఇంకా ఎప్పటికీ శరీరం పనిచేయదు. ఆ రకంగా ఈ శక్తి ఒక వ్యక్తితో కలిసి పనిచేస్తూ ఉంటుంది. దీనికి రాజుగారు ఎలాగైతే సింహాసనం మీద కూర్చుంటాడో అలాగే ఈ శక్తికి ఒక సీట్ ఉందన్నమాట, ఒక కుర్చీ ఉంది. అది ఎక్కడ? బ్రెయిన్. మన బ్రెయిన్ ద్వారా శక్తి పనిచేస్తుంది. ఈ బ్రెయిన్ ఒకటి, ఇంకా హార్ట్ ఒకటి, తర్వాత లంగ్స్ ఒకటి. ఈ మూడింటి ద్వారా ఈ శక్తి పనిచేస్తుంది. మూడు ఏమేంటవి? బ్రెయిన్, హార్ట్, రెస్పిరేటరీ ట్రాక్ మొత్తం, అంటే ముక్కు నుంచి లంగ్స్ వరకు. ఈ మూడింటి ద్వారా ఎనర్జీ పనిచేస్తుంది. ఇది స్పిరిట్. మనలో మళ్ళీ స్పిరిట్ ఎక్కడెక్కడ ఉందంటే, బ్రెయిన్ ద్వారా, హార్ట్ ద్వారా, లంగ్స్ ద్వారా పనిచేస్తుంది. అలాగే నర్వస్ సిస్టమ్ ఒకటి ఉంది మనకు, దీని ద్వారా సోల్ పనిచేస్తుంది. ఈ చేతనత్వం అనేది సోల్ అనేది ఏదైతే చెప్తున్నారో అది పనిచేస్తుంది. ఈ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఎక్స్టర్నల్ వాతావరణం ఏదైతే ఉందో, బహిర్వాతావరణం, దాంట్లోంచి జ్ఞానాన్ని తెచ్చుకుంటుంది, చూస్తుంది, తెచ్చుకుంటుంది. చల్లగా ఉంది, వేడిగా ఉంది అని చర్మం ద్వారా తెలుసుకుంటుంది, వింటుంది. ఈ రకంగా బయట జ్ఞానం తెచ్చుకుంటుంది. అలాగే ఇది బయట వాతావరణానికి సెన్సిటివ్గా ఉంటుంది. ఈ సెన్సిటివ్గా ఉండడం అనేది ఏదైతే ఉందో, ఈ నరాలంతటినీ, ఈ మొత్తం అంతటినీ, ఈ నరాల సమూహం ఏదైతే ఉంది, ఈ మొత్తాన్ని శక్తి ఉపయోగించుకుంటుంది. ఇందాక చెప్పుకున్న మొదటి శక్తిని, ఇంకా ఈ శరీరానికి శక్తిని ఇస్తూ ఉంటుంది. దీన్ని ఏ ఏ కార్యక్రమాలు చేయాలో, వాటికి కావాల్సిన కోఆర్డినేషను, ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ఇవంతా కూడా సోల్ అనే దానికి గుర్తుగా నర్వస్ సిస్టమ్ మనకు భగవంతుడు ఏర్పరిచాడు. ఈ వ్యక్తి తానున్న వాతావరణం నుంచి ఎంత గ్రహిస్తాడు అని చెప్పుకున్నాం. అలాగా వాతావరణం యొక్క ఇంపార్టెన్స్ గుర్తించే గురుదేవులు లాంటి వారు శాంతి కుంజ్ ఇలాంటివి పెట్టారు. శాంతి కుంజ్ వెళ్ళి బ్యాటరీ ఛార్జ్ అయింది అంటే అర్థం ఏంటి? మనం ఈ సోల్ అనేది ఏదైతే ఉందో, ఆ సోల్కి ప్రతీక అయిన నరాల సముదాయం ఏదైతే ఉందో మన బాడీలో, దాని ద్వారా మనం అక్కడున్న వాతావరణంలో శక్తిని గ్రహిస్తాం. శక్తి ఈ నాడీమండలం ద్వారా పనిచేస్తూ ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం. అంటే శక్తి ఈ నాడీమండలం ద్వారా పనిచేస్తుంది, అది సోల్కి గుర్తు. అలాగే వాతావరణంలో ఉన్న తేజస్సుని, శక్తిని కూడా ఇది గ్రహించగలదు. కాబట్టి ఈ నాడీమండలం మనకు తెలిసేది. మామూలుగా మెడికల్ సైన్స్కి కూడా ఈ నాడీమండలం తెలుసు, అది కంటికి కనిపిస్తుంది, మనం దాన్ని తెలుసుకోగలం. అది ఈ సోల్కి గుర్తు. ఇది ఒక బయటకు కనిపించే ఆధ్యాత్మిక సత్యం ఇది. ఇంకా చివరిది ఎముకలు, నెత్తురు, మాంసం, ఇవన్నీ కలిసిన భౌతిక శరీరం. ఈ నాడీ మండలం, ఈ మొత్తం శరీరం అంతా ఆవరించి ఉంటుంది. ఇట్ అండర్లైన్స్ ద ఎంటైర్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ అయినా, ఒక మనిషి అయినా, ఒక అణు అయినా, ఒక పరమాణు అయినా, అన్నిటినీ కూడా ఈ సోల్ ఆవరించి ఉంటుంది అంతటా. అలాగే ఈ బాడీ అంతటిని ఈ నాడీ మండలం ఆవరించి ఉంటుంది. ఈ మూడు ఏవైతే ఉన్నాయో, ఈ స్పిరిట్ దట్ ఈస్ కాల్డ్ సెంట్రల్ ఎనర్జీ, సోల్ ఇట్ ఈస్ కాల్డ్ కోఆర్డినేటింగ్ ఫోర్స్. కోఆర్డినేషన్ అంటే రకరకాల పనులన్నింటినీ కోఆర్డినేట్ చేస్తుంది. కళ్ళు చూస్తుంటాయి, చెవులు వింటుంటాయి, నోరు మాట్లాడుతుంటాయి, వీటిలన్నిటికీ కోఆర్డినేట్ చేసి ఒక జ్ఞానాన్ని తీసుకోగలగడం అనేది చెయ్యాలంటే సోల్ ఉండాలి. అలాగే బాడీ ఏం చేస్తుంది? ఆ పై రెండిటికి ఇది సహాయం చేస్తుంది. ఇది ఉండటం వల్లే పై రెండు పనిచేయగలవు, లేకపోతే పనిచేయలేదు. ఈ స్పిరిట్ అండ్ సోల్ ఈ రెండు కూడా డైవర్సిఫైడ్ మేనిఫెస్టేషన్కి చాలా అవసరం. రకరకాల వ్యక్తీకరణలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ అలాగ వ్యక్తీకరించబడాలంటే, ఒక్కటి అనేకంగా కనబడాలంటే ఈ సోల్ అండ్ స్పిరిట్ ఈ రెండింటి వల్ల అనేకం కనిపిస్తాయి మనకు, ఒక్కటి కాకుండా. ఇవి మన జీవితంలో కూడా కనిపిస్తాయి. ఏవి? స్పిరిట్, సోల్, బాడీ. ఎలాగంటే ఒక రిలిజియన్లో ఇసోట్రిక్ టీచింగ్ అంతా కూడా స్పిరిట్. ఇప్పుడు మనం ఇసోట్రిక్ ఎస్ట్రాలజీ చెప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ ఇసోట్రిక్ ఎస్ట్రాలజీ అయిన తర్వాత ట్రీటైజాన్ వైట్ మ్యాజిక్ చెప్పుకుంటున్నాం, గాయత్రి మహావిజ్ఞానం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా స్పిరిట్కి సంబంధించినవి అన్నమాట ఇసోట్రిక్ టీచింగ్స్. నెక్స్ట్ సింబల్స్. ఒక ట్రయాంగిల్ ఉంది, ఒక స్క్వేర్ ఉంది, ఒక బిందు ఉంది, మహాకాల చక్రవర్తితో చెప్పుకున్నాం. ఆ మహాకాల చక్రవర్తి యంత్రంలో ఉన్న సింబల్స్ చెప్పుకుంటున్నప్పుడు అది సోల్కి సంబంధించింది. అలాగే రకరకాల మత సంస్థలు ఉన్నాయి, ఆ మత సంస్థలు చెప్పేవన్నీ కూడా బాడీకి సంబంధించింది. అంటే లార్జ్ థియోసాఫికల్ సొసైటీ, గాయత్రి పరివారం, అలాగే వరల్డ్ టీచర్ ట్రస్ట్, లేకపోతే మ్యాసనరీ, ఇలాగ సంస్థలు. అక్కడ సంస్థల వరకు బాడీ, సంస్థల్లో చెప్పే సింబల్స్ సోల్, ఆ సంస్థల్లో చెప్పే ఇసోట్రిక్ టీచింగ్ స్పిరిట్. అంటే శాంతిగుంజ్ బాడీ అనుకోండి, శాంతిగుంజ్లో చేయించేయి మిగతా యజ్ఞాలు ధ్యానాలు ఇలాంటివన్నీ సోల్ అయితే, అక్కడ చెప్పే గురుదేవుల యొక్క ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇసోట్రిక్ టీచింగ్ కిందకు వస్తాయి, అవి స్పిరిట్ కిందకు వస్తాయి. అలాగే గవర్నమెంట్లో ఎలా ఉంటుందంటే విల్ ఆఫ్ ది పీపుల్ స్పిరిట్, మన అందరి ఆకాంక్ష ఏంటి ఇది ఇలా ఉండాలి, అది స్పిరిట్. అలాగే ఈ భూమి మన భారతదేశాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ని అంతా పాలించడానికి కొన్ని లా ఆఫ్ ల్యాండ్ ఉంటుంది, ధర్మం, ఇది లాస్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇలా ఉంటుంది, లేకపోతే ఇది ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇలా ఉంటుంది, లేకపోతే ఇవి పెళ్ళి అయినప్పుడు ఇలా చేయాలి, ఇది రిజిస్ట్రేషన్స్ రకరకాలు ఏవైతే ఉన్నాయి, రూల్ ఆఫ్ ది ల్యాండ్ ఏదైతే ఉందో అది సోల్కి అంటే చేతనత్వానికి సంబంధించి. ఇంకా అడ్మినిస్ట్రేషన్, అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఇవన్నీ కూడా బాడీకి సంబంధించి. అలాగే ఎడ్యుకేషన్లో నేర్చుకోవాలి నేను ఇది అనే ఒక జిజ్ఞాస ఏదైతే ఉందో అది స్పిరిట్. అలాగే ఆర్ట్స్ సైన్స్ ఇవన్నీ చదువుకోవటం సోల్. ఆర్ట్స్ సైన్స్ ఇప్పుడు ఎవరు చదువుతాడు, అందరూ ఇంజనీరింగే, అలాంటి భౌతిక విద్య అంతా కూడా బాడీ. కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం చదువుతున్న మాస్టర్ రెండు ఉండేది, ఈ స్కూళ్ళు కాలేజీలు వేస్ట్ చెత్త అని, ఎందుకంటే భౌతిక విద్య నేర్పుతున్నాయి తప్ప సోల్ డెవలప్మెంట్కి కావాల్సిన ఆర్ట్స్ అండ్ సైన్స్ చెప్పట్లేదు. ఆర్ట్స్ అండ్ సైన్స్ ఇదివరకు బాగా ప్రాచుర్యంలో ఉంది. కళలు, శుక్రుడు బాగా ఉంటే ఈ కళలు వస్తాయి, లేకపోతే రావు. నెక్స్ట్ అదే ఫిలాసఫీలో అయితే అర్జ్ టు విజ్డమ్, జ్ఞానం నేర్చుకోవాలి, జ్ఞానతృష్ణ, అలాగే దానికి సంబంధించిన ఆలోచనలు, అదేమో సోల్. ఇంకా బయట బయటకు వచ్చే టీచింగ్స్, ఇప్పుడు పైథాగరస్ ఉన్నాడు, పైథాగరస్ టీచింగ్స్ బయటగా అర్థమయ్యేది ఒకలా ఉంటుంది, లోపల ఒకలా ఉంటుంది, అలా బయటికి కనిపించే టీచింగ్స్ ఏమవుతుంది బాడీ. ఈ రకంగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మనకు ఈ మూడు కనిపిస్తాయి. ఇలాగ మనం ఈ ఇవన్నీ అర్థం చేసుకుంటూ మనలో ఉన్న సోల్ ఆస్పెక్ట్ని ఒక దివ్యమైన తేజస్సుగా దర్శించాలి. ఆ వెలుగు ఇంకా అధికమై సంపూర్ణంగా, ఆ వెలుగంటేనే భగవంతుడు, భగవంతుడు అంటే నేను, నేను అని అన్న ప్రతివాడు కూడా భగవంతుడే. నేను అనకుండా ఎవరు ఉండరు, నేను కిషోర్, నేను తేజ, నేను శైలజ, నేను కల్పన, నేను సీతారాం, నేను సౌజన్య, నేను భవాని, నేను గీతాకరణ, ఇలాగ ఎవరెవరు నేను అంటున్నారో వాళ్ళందరూ కూడా నేను ఈజ్ ఈక్వల్ టు భగవంతుడు. వాడికి పెట్టిన పేరు గీతాకరణ, వాడికి పెట్టిన పేరు తేజ, వాళ్ళకి పెట్టిన పేరు వాళ్ళ తల్లిదండ్రులు సీతారాం, ఇలాగ ఆ తర్వాత పేరు వస్తుంది. కాబట్టి నేను అనగానే భగవంతుడిని గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు అనగానే తేజస్సుని పెట్టుకోవాలి, లైట్ అని గుర్తుపెట్టుకోవాలి, ప్రేమ అని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా సంపూర్ణంగా వ్యక్తం అవ్వటమే ఈ శరీరానికి గోల్. కాబట్టి ఈ శరీరము, మనస్సు, ప్రాణము పరిపూర్ణంగా పవిత్రం అవ్వాలి. అలా అవ్వటం సోల్ డెవలప్మెంట్ అవ్వటం, సోల్ అన్ఫోల్డ్మెంట్ అవ్వటం ప్రతి వాళ్ళకి జరగాలి. ప్రతి వాళ్ళు గురుదేవులు కోరుకున్న స్థాయిలో వాళ్ళు వాళ్ళు దివ్య ప్రణాళికలో సంపూర్ణంగా పార్టిసిపేట్ చేయాలి అని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా అయ్యేణ మార్గేణ మహిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
జై గురు.